அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்க்ருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
எவரெவரோ வச்சேటటువంటి வீருலందర్నీ నిరూపించిన అర్జునుడు ఎవరితో ఎలా పోరాడాలో చెబుతున్నాడు, యుద్ధానికి సంసిద్ధుడవుతున్నాడు. ఆ సమయంలో కౌరవ పక్షంలో అశ్వత్థామ కర్ణుని చూసి చిరునవ్వుతో ఇలా అన్నట, కర్ణ ఇంతకు ముందు నీవు ఆత్మస్థుతి చేసుకుంటూ చాలా మాటలు అన్నావు, నేను చాలా గొప్ప వాడిని, నేను ఒక్కడిని చాలు, మిగతా వాళ్ళంతా రాజు సొమ్మురు తినేవాళ్లే కానీ యుద్ధానికి సిద్ధపడరు అన్నావు. ఇదిగో ఇప్పుడు అర్జునుడు పులిలాగా యుద్ధానికి వచ్చాడు. మన సైన్యానికి కాస్త ఉత్సాహం కలిగించకూడదు, నువ్వు వెళ్ళి ఎదిరించకూడదు. ఒకవేళ భయం ఉంటే తల్లకు కళ్ళదేని శకునిం పిలిచి విచారం పబం. ఈ దిక్కుమాల శకుని పేరు పదే పదే వీళ్ళు ఉచ్చరిస్తూ వచ్చారు. వాడు నీకు అంతగా కొంచెం పిరికితనం ఉంటే వెళ్ళి శకునిని చక్కగా పిలుచుకో, వాడితో ఆలోచించు. వాడు యుద్ధం చేయడు, చక్కగా చూద్దాం వాడి మళ్ళీ రాజ్యం పొందాలనుకుంటాడు. మన రాజుగారు మంత్రాలోచన యుద్ధం అనే రెండింటి భారాన్ని నీ నెత్తి మీదే పెట్టాడు కదా, నువ్వు ఆయనకి నమ్మిన బంటువి, తక్కిన వాళ్ళు మాత్రం బంట్లు కాదు. ఈ బాధ్యత మాత్రం తప్పుందా పుచ్చుకో అని అశ్వత్థామరేశ్వరికి కర్ణుడికి కోపంతో ముఖమంతా ఎర్రగా కందగడ్డ అయిపోయింది. కళ్ళు గుడ్డు తిరిగాయి. ఇలా అన్నట, తల్లకెడువా నికిన్మగడ తానటి నన్నడకించువాడిసి పలుకకు భీతునట్లొదుగా వారునే సూరుడు నిన్ను నచ్చియే కలనికి వచ్చితిన్ నరుడు కాడట వాసవుడైననేమి నా బలము జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమి. వశత్తమా, నువ్వు వట్టి పిరికి సన్యాసి, నువ్వా నన్ను వెక్కిరించేది, చీ ఇంక మాట్లాడ. సూర్యుడు పిరికివాడిలా వెనక్కి పారిపోడు. అయినా నేను యుద్ధానికి నిన్ను నమ్మేం రాలేదు, నా బలాన్ని నా చలాన్ని నమ్ముకున్నాను. అర్జునుడే కాదు, వాళ్ళ నాన్న ఇంద్రుడు వస్తే మాత్రం నాకేం భయం. ఇప్పుడు యుద్ధంలో నా బలం, నా పట్టుదల, నా నేర్పు, నా పరాక్రమం ఇవన్నీ నువ్వే చూసుకుందువు గాని అని యుద్ధానికి ముందెడుతుంటే ఈ కర్ణుడు మొట్టమొదటి ఎడుతున్నాడు. అసలే ఆయన మంచి ఉత్సాహంతో ఉన్నాడు, వీడు బలిభోజనం చేసేస్తామనే జాలితో మళ్ళీ ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, భీష్ముడు అందరూ కలిసి యుద్ధానికి పూనుకున్నారు. ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు కదా అనే ధైర్యంతో దుర్యోధనుడు కూడా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. అలా ఆ ఐదుగురు నాయకులు, దుర్యోధనుడు మంచి ఉత్సాహంతో సేనలకి చెయ్యి వీచి యుద్ధం చెయ్యండి అని ప్రోత్సాహపరచగా దుశ్శాసనుడు, దుష్ప్రహుడు, దుర్ముఖుడు మొదలైనటువంటి కౌరవ కుమారుల సమూహం, శకుని, సైంధవుడు మొదలైన బంధువులు బాహ్లికుడు సోమదత్తుడు అని పిలువబడేటటువంటి ఈ కౌరవ సైన్యంలో ప్రాచీనులు సామంతులు ఇంకా ఇతర యుద్ధభటులు మొత్తం ఏకమైపోయారు. చతురంగ సైన్యాలు తోసుకుంటూ ముందుకు సాగాయి. ఆ సమయంలో ఆ వీరులంతా రథాలతో ఏనుగులతో ముందుకు నడుస్తూ ఉంటే భూమి కంపించింది, దుమ్ము ఆకాశమంతా వ్యాపించిపోయిందట. ఓ విపరీతమైన దుమ్ము లేచిపోయింది రథం నుంచి. ఎంత దుమ్ము లేచిందంటే సూర్యుడు కనపడకుండా పోయాడు ఆ దుమ్ముకి. ఇంకా నానా విధాలైన వాద్యధ్వనులతో దిక్కులు నిండిపోయాయి. భూమి ఆకాశాల మధ్యభాగం అంతా ఇంద్రాది దేవతలకు కూడా తేరిపార చూడడానికి వీలు కాకుండా వివిధ ఆయుధాల కాంతి వ్యాపించి కళ్ళకి మిరుమిట్లు కలిపిందిట. ఆ సమయంలో అర్జునుడు నవ్వుతూ ముఖం వికసిస్తూ ఉండగా తీవ్రమైన బాణాలు వాడి మామూలుగా పదునైనవి, తగిలితే చాలు శరీరాన్ని చిన్నాభిన్నం చేసి ఛేదించేటటువంటి బాణాలు తీసుకున్నాడు. అల్లె తాటి నుంచి, విత్తి మధ్య నుంచి, చివర నుంచి, అంటే 10 బాణాలు గుప్పించేయడం మొదలెట్టాడు. ఒకేసారి తీసి 10-20 పాతిక ఇలా ఇష్టం వదిలేడు విప్పేశాడు. ఆయన వేసే బాణాలు ఎలా ఉన్నాయి, ఈ లేచిపోతున్న దుమ్ముని అడచడానికి కురుస్తున్న వర్షం అన్నట్టుగా ఉందట. దుమ్ము లేస్తే వర్షం కురిస్తే ఆరిపోతుంది. ఆ రకంగా ఈ బాణవర్షం కౌరవ సైన్యం అనే దుమ్ము నడుస్తున్నట్టుగా ఉంది. ఇంకా గాంధీవ ధ్వని అస్తమాటు బాణం లాగి వెనక్కి కొట్టడంలో అల్లెత్రాడు శబ్దం చేస్తూ ఉంది నిర్విరామంగా. ఆకాశం భూమి పగిలి అంత శబ్దం వచ్చింది. అర్జునుడు తనను ఎదిరించి ముందుకొచ్చినటువంటి ఆ కాలి బలాన్ని అంటే నడిచొచ్చే సైన్యాన్ని పొడి చేసేశాడు. ఆ చచ్చిన వాళ్ళ నుంచే రథం తోలిగిపోతున్నాడు. పేనుగులు తొక్కుకుంటూ ముందర సైన్యం మీదకి వెళ్లాలనే కోరికతో పోయాట. ఇంకా ఆయన లక్ష్యం గురి చూసి విడిచిపెట్టిన ఏ బాణం కూడా అవతలవాడికి తగలకుండా గురి తప్పడంలా. ఏదో మన తాడేపల్లి కూడా ఎస్ఐ గారు కాల్చిన తుపాకు గుళ్ళు పక్కకి తగిలేటండి గోడకి. అలాంటి వాళ్ళు ఉంటే యుద్ధం చేసినట్టే ఇక మనం. మనవాడు వేసిన ఏ బాణం లక్ష్యం తప్పడంలా. 10-15 బాణాలు గాయాల్లోంచి దూరుకుపోతాయి. దూరిన కన్నంలోంచి మళ్లీ బాణం దూరేసరికి అవతలవాడు గిరగిరగిన కొడుకు తెస్తున్నాడు కింద. కౌరవ సైన్యులు అయినా వెనక్కి తగ్గడంలా. పరాక్రమం, ఉత్సాహం, మూర్ఖత్వం, మొండితనం కదా యుద్ధంలోకి వెళ్లేవాడికి. అర్జునుడి మీదకి మళ్లీ విజృంభించారు. అతని తీవ్ర బాణ విజృంభణం వల్ల మంటల్లో పడ్డ మిడతలయ్యారు వారు. ఇలా వచ్చేవారిని వచ్చినట్టు సంహరిస్తూ ఉంటే గోరపు ఓజిన మాడికి కొన్నిటి చక్క సావాలుగా వ్రయ్యలు వాపి పాపి బాడిస నరకిన భంగి కొన్నింటి దుత్తునియలుగా పిట్టు త్రుంచి త్రుంచి వెసరంపమున నిట్ట బసిగా కొన్నిటిని సుమంతలుగా నురుమాడి ఆడి పనివడి రోలగొట్టిన లీల కొన్నింటి చిరునుగ్గుగా పొడి చేసి చేసి అడరి పదవిన బలము నానాయుధముల ప్రతిహతం బులగా వించిన తిరయమున అక్షత ధ్వజ సూత హయత్వ లసద ఫల్గు రథవల్గునుండగు ఫల్గునుండు. కౌరవ సైన్యం విజృంభించి చుట్టుముట్టేసరికి ఇంకా ఉత్సాహం పెరిగిన అర్జునుడు నానా విధాలైన ఆయుధాలని ప్రయోగించాడు. వాళ్ళు వాటిని మధ్యలో నరుకుతూ కత్తులు, గొడ్డళ్లు, గంటగొడ్డళ్లు విసురుతున్నారు. వాటిని కొన్నింటిని ఆ బాణాలతో విరగొట్టాడు, కొన్నింటిని సగానికి చీల్చాడు, మరికొన్నింటిని బాడిసతో నరికినట్టు ముక్కలు ముక్కలు చేసేశాడు, రంపంతో కోసినట్టు వాళ్ళ ఆయుధాలన్నీ తుంపురులు చేసేశాడు, కొన్నింటిని రోట్లో వేసిన దంచిన పొడిలా చేసేశాడు ఆయుధాలని. తన రథం నడిచే విధానంతో అవతల వాళ్ళకి ఆశ్చర్యం కలుపుతూ యుద్ధం చేస్తూ ఉంటే చచ్చే జనాలు చస్తూనే ఉన్నారు. కానీ అర్జునుడి జెండాకు కూడా అంత దెబ్బ తగలలేదట. కనీసం జెండా చెరగలేదు, సారథికి ఒక దెబ్బ తగలలేదు, గుర్రాలకి రవ్వంత గాయం కాల. అంటే తన గుర్రాల్ని తన వాటిని కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఈ గుర్రం మీదకి వచ్చే ఏ ఆయుధాన్ని రానివ్వకుండా మధ్యలో కొట్టి పారేస్తున్నాడు. అసలు అవతల వాడిని ఎప్పుడు కొడుతున్నాడు, తన మీదకి వచ్చే వాటిని ఎప్పుడు చీలుస్తున్నాడు, ఈ నైపుణ్యం ఎవరికి అర్థం కావడంలా, అదే ఆయన చమత్కారం. ఈ విధంగా బాణ సమూహంతో శత్రువులు ధరించిన కవచాలు పొడి చేసి వారి పరాక్రమానికి ఆశ్చర్యం కలిగించాడు. ధనుష్టంకారం చేస్తున్న బాణవేగాన్ని చూచి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు, పైనుంచి దేవతలు మెచ్చుకుంటున్నారు. 600 శత్రువుల శరీరాలు నుచ్చు చూచి చేశాట ఆ సమయంలో. శక్తి స్ఫార ధనంజయాయుత భుజా సంరంభ గాండీవ నిర్ముక్త క్రూర శరావళి దళిత శత్రువ్రాతముల్ శోణితా శక్తాకారత పొంతి సాంద్ర కుసుమ శ్రేణీ వికాసోల్లసత్రక్తాశోక తరువ్రజం బుల క్రియన్ రంజిల్లి యొప్యం కడు. బలవత్తరమైనవి, మామూలు బలం కాదు. ఒక్కొక్క బాణం ఒక్కొక్క గుదియ గణ గదలా వెళ్ళిపోతోంది. ఆ బాణాలు బలమైనవే కాక దీర్ఘమైనవి, పదునైనవి. ఇటువంటి బాణాలు అర్జునుడు తన భుజ వేగంతో చెవిదాకా ఆకర్ణాంతం అంటారు, చెవిదాకా లాగి విడిచిపెడుతూ ఉంటే అవి వెళ్ళి శత్రువు యొక్క పిడిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి అంతే. ఆ మామూలుగా బాణం నాటుకుంటుంది, నాటుకోవడం కాదు బయటకు వచ్చేస్తున్నాయి ఏకంగా. అప్పుడు ఆ శత్రువుల దేహాలు ఈ బాణం దెబ్బలు తగిలి రక్తసిక్తమై ఎలా కనపడుతున్నాయిట, బాగా వికసించి పూచిన ఎర్రని పువ్వులతో ఉన్న మోదుగు చెట్లలా ఉన్నాయట. ఆ సమయంలో తమ సైనికులు చచ్చిపోతూ ఉండడం చూసి కౌరవ సేనానులు ఒక్కసారిగా పురికొల్పి వజ్రతట్టాలనే వ్యూహ విశేషంతో అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు పూనిన వాడు చూడండి, పూనకం వచ్చిన వాడు ఊగిపోయినట్టు ఊగిపోయి ఉత్సాహం పెరిగిపోయి, ఓ ఉత్తర చూస్తూ ఉండి ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు మన దగ్గరికి, ఇంతవరకు పనికి మాలిన చిన్న చిన్న సైన్యాన్ని చంపాం ఇక చూసుకో అని ఒకే క్షణంలో దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని వికర్ణ భీష్మ ద్రోణ కృప వీరాది వీరులందరినీ ఒకేసారి కొట్టి పారేశాడు. అర్జునుడు వేసే ఈ పదునైన బాణాలు కొంచెం కూడా లక్ష్యం తప్పడం లేదట, ఏదో ఒకటన్నా తప్పడంలా. పైగా ప్రతి బాణం మీద అర్జునుడి పేరు ఉంటుంది కాబట్టి వాడికి బాణం దిగిన తర్వాత ఆ బాణం తీసుకుంటే అక్కడ విజయ అని రాసి ఉంటున్నాయి. అమతాసరు పడ్డ వీడు విజయం కొడుతున్నాడ్రా అని అనుకుంటున్నారు వాళ్ళు. కొన్ని బాణాలు గుర్రాలని, కొన్ని బాణాలు రథాలని, మరికొన్ని సారథుల్ని, మరికొన్ని కవచాలని, కొన్ని యోధుల శరీరాలని చీల్చుకుని చిక్కుబడి అక్కడ ఉండిపోతున్నాయి. ఈ రెండు వేపులా అమ్ముల పొదులు ఎందుకు పెడతాడు అని జనాలకి అనుమానం ఉండేదిట. ఇక్కడ పెట్టుకుంటారు సాధారణంగా వీళ్ళు కుడివేపు, ఈయన ఎడంవేపు ఉంది, అంటే ఇటు తీస్తున్నాడు ఇటు తీస్తున్నాడు. ఈ తీసేలోపు ఈ బాణం ఎప్పుడు పట్టుకుంటున్నాడు దీని ఇట్లా ధనుస్సుని, రెండు వేపుల నుంచి చకచకచక బాణం తీస్తూనే ధనుస్సుని విడిచిపెట్టకుండా ఇటు ఇటు మార్చి పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఇంకా చేతులు నొప్పి ఉంది, రాసేటప్పుడు కుడి చేత్తో కాసేపు రాశాక చేయలాగితే ఎడం చేయి కూడా రాసే నేర్పున్నవాడు ఎడం చేత్తో రాస్తాడు, కుడి ఎడమ రెండు చేతులతో రాసేవాడికి ఎంతసేపు పరీక్ష రాసినా నొప్పులు పట్టవు. ప్రస్తుతం అర్జునుడు అలాగే నొప్పి ఎరగకుండా రెండు చేతులతో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని చోట్ల సమతల ప్రదేశాల్లో తిరుగుతోంది అర్జునుడి రథం, హెచ్చు తగ్గులున్న చోట గుంటల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఇష్టం వచ్చినట్టు కుంటు పడకుండా రథం నడుపుతున్నాడు ఉత్తరుడు కూడా. నిజానికి ఉత్తరుడు అంత పూర్వం పెద్దగా రథం నడిపే నైపుణ్యం లేదు, అర్జునుడు వినకుండా వల్ల ఈయన రెచ్చిపోతున్నట్ట, అది రహస్యం. ఆ అర్జునుడి సైన్యాన్ని చీలుస్తూ ఉంటే సైన్యం భయపడి రెండు భాగాలుగా చీలిపోయింది, ఇటు ఇటు చేరిపోయింది, మధ్యలో దూరిపోయాడు. మళ్ళీ చుట్టూతో కమ్మేశారు వాళ్ళు. ఇలా చుట్టూ కమ్మేసిన సైన్యాన్ని చూసి మామూలు వాడైతే వణికిపోతాడు. ఈయన ఎప్పుడు రథం గిర్రం తిప్పుతున్నాడో తెలియకుండా గిర్రం తిప్పేసి యుద్ధం చేసి సీత కొట్టేస్తున్నాడు వాడని, మూలలు మూలలకి పెడుతున్నాడు. సైన్యం ఈయన వస్తే చాలు చల్లా చెదరై తప్పుకుపోతుందని భయం వేసి ఇలా మండలాకారంగా తిప్పుతూ శత్రుసేనని చిక్కుపరిచాడు. సముద్రంలో పెద్ద తిమింగలము మొసలు విహరించినట్టుగా కౌరవ సైన్యం అనే సముద్ర మధ్య భాగంలో యథేచ్ఛగా ఈదుతున్నాడు అర్జునుడు. ఆయన బాణం దెబ్బలకి రత్నాలు తాపడం చేసిన చెండాలు, కిరీటాలు, చిరు గంటలు ఇవన్నీ తెగిపోతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయట, కౌరవులకు భవిష్యత్తులో కీడుని తెలుపుతూ రాలుతున్న తోకచుక్కల్లాగా కనపడుతున్నాయట, ధూమకేతువుల్లా కనపడుతున్నాయి. నరుభల్లంబుల అగ్రిమ చరణంబులు దృశ్య మృగ్గు జవనాశ్వంబుల్ కరుణమయి రాహుతులకు శరణం బగుమనుజు మృగ్గు చందం బొందిన్. ఆ యుద్ధంలో అర్జునుడి బాణాల వల్ల ముందరి కాళ్ళు తెగిపోయి ముందుకు పడిపోయే గుర్రాలు బాబు ఇలా మొక్కిపోతున్నాయి కదా కాళ్ళు తెగిపోవడం వల్ల, ఆ పడిపోయేది ఎలా ఉంది, మోకరిల్ని నమస్కరిస్తూ, ఓ అర్జున మేము దండం పెడతాం, మా వీపు మీద కూర్చున్న రౌతుల్ని మాత్రం చంపకు అని దీవిస్తున్నాయా బతిమాలుతున్నాయా నమస్కరిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఏనుగుల గుంపులు కూలిపోయి నేలంతా నల్లని మేఘాలు నిండిందా అన్నట్టుగా ఉన్నాయి నల్లని ఏనుగులు. ఇక రథాలు పడిపోయిన చోట్లు ఎలా ఉన్నాయి? విరిగిపోయినటువంటి కిరీటాల సమూహం ఇక్కడ పడిందా అన్నట్టుగా ఉంది. ఆ సమయంలో తమ ధ్వజ సమూహం మెరిసిపోతూ ఉండగా గుర్రాల కాంతులు శత్రువులకి భయం కొలుపుతూ ఉండగా అర్జునుడు రౌద్ర రసంలో ఏమాత్రం తేడా లేకుండా ఇంకా అంతకంతకి యుద్ధం చేసే కొద్దీ బలం పెరుగుతుంది తగ్గడంలా, వెక్కసం కలిగేలా అవతల వాడికి ఆశ్చర్యం కలిగేలా యుద్ధం చేస్తున్నాడు. ఒక్క క్షణకాలంలో ఆయన ఆ కాశ్యపు యుద్ధంలో 22,000 యోధుల్ని ప్రాణం తీసి పారేశాడు. యమధర్మరాజు వచ్చి ఒకేసారి కొంప ముంచాడు అందరినీ అన్నట్టుగా ఉంది అర్జునుడి బాణాలు. ఆ వేగం, ఆ తీక్ష్ణత ఈ మెషిన్ గన్ సరిపోవు అన్నమాట, అలా కొట్టి పారేశాడు. శత్రు సైన్యమంతా ఇవాళే చచ్చిపోతే రేపు పొద్దున్న కౌరవ పాండవులకు యుద్ధం వస్తే దుర్యోధనుడికి సాయం ఎవరు ఉండరేమో అని కొంతమంది భయపడుతున్నారట. చూచాడు దుర్యోధనుడు ఆ సమయంలో ఎలా ఉన్నది, గుర్రాల గట్టల వల్ల పైకి లేచిన ఎర్రడి దుమ్ము శత్రు సైనికుల నెత్తురు కలిసి పక్కనుండే శరీరాల మీద పడి ఆ శరీరాలు అసహ్యంగా తయారయ్యాయి. అర్జునుడి పదునైన బాణ పరంపరలు శత్రువుల పుర్రెలు తీసేస్తూ ఉంటే ఆ పైన ఉండే తల జుట్టంతా నాచులా కనపడుతోంది. బురద, రక్తం, ఎర్రని దుమ్ము ఇవన్నీ కలిసి అకాలంలో సంధ్యా సమయాన్ని తెచ్చాయి. పట్టపగలు అయినా సాయంకాలం సూర్యుడు అస్తమించేటప్పుడు ఎర్ర కిరణాలు వచ్చాయి అన్నట్టుగా ఉంది. ఎంతచేత ఎటు చూసిన ఎరుపి, ఈ ఎరుపు అంతా కలిసి చివరికి సంధ్యా సమయాన్ని, అకాల సంధ్యా సమయాన్ని సృష్టించాయి. కొన్ని చోట్ల ప్రవహించినటువంటి నెత్తురు బొడుగులు నీళ్లుగా, ఈ తెల్లని గొడుగులు తెల్ల తామర పువ్వులుగా, వింజామరలుంటాయి అవి హంసలుగా, యుద్ధరంగం కొలనులా కనపడుతోంది. అర్జునుడు విరగ్గొట్టిన శత్రువుల బాణాలు నల్లటి ములుకులుంటాయి, ఎనప ములుకులు అవి తుమ్మెదల్లా కనపడుతున్నాయి. కాసేపు ఆ యుద్ధభూమి చెరువులా కనపడింది. ఈ విధంగా శత్రు సైన్యాన్ని అణిచిపెట్టడానికి అర్జునుడి రథం అలవోకగా పోతూ ఉన్నది. పదే పదే భయంకరమైన తీక్ష్ణమైన బాణాలు తగిలి బేరాలాపాలు ఆడుతున్న కొంతమంది, శరీరాలు వణికిపోగా పారిపోతున్న వాళ్ళు కొంతమంది, ఈ అర్జునుడు సూర్యుడు అస్తమిస్తే గాని వెనక్కి తిరిగిపోడేమో రా బాబు, సూర్యుడు అస్తమించడానికి దండాలు పెట్టుకుంటూ పరిగెడుతున్న వాళ్ళు కొంతమంది, సైన్యం నాశనం చేసి ఈ కౌరవులందరి మీద పగ తీర్చుకోకుండా ఈ అర్జునుడు అనేటటువంటి సూర్యుడు అస్తమించడని మరికొంతమంది భయపడుతూ వణికిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారట, దండం పెట్టేస్తున్నారట. దండం పెట్టిన వాళ్ళని విడిచిపెట్టిపోతున్నాడు అర్జునుడు. పైనుంచి దేవతలు చూచారు, విద్యాధరుడు, గంధర్వులు, ఈ సైన్యం తెచ్చాక కోపం తగ్గక మన మీదకు వస్తాడేమో, దేవతలమైన మనం కూడా పారిపోదాం వీడి యుద్ధం పూర్తయ్యాక అని దేవతలే ఒడుగుతున్నారు. సైన్యాలు క్రమంగా పలచబడిపోయి కౌరవులు తెల్లబోయారు. అప్పుడు సేనాపతులంతా ముందుకొచ్చారట, చచ్చచ్చ చిన్న సైన్యం అంతా నాశనమైపోతుందిగా అని. అలా వచ్చేసరికి ఉత్సాహంతో అర్జునుడు ఆచార్యు 70 బాణాలు పెట్టి ద్రోణుడిని కొట్టాడు. ఆచార్య పుత్రుని 7 అశ్వత్థామ మీద 7 బాణాలు, కృపుని 10, కృపాచార్యుని 10 బాణాలు, దుష్ప్రహు 12, దుష్ప్రహుడి మీద 12 బాణాలు, దుశ్యాసనుని 15 బాణాలు దుశ్యాసనుడి మీద కొట్టాడు. సౌబలుని 8, శకుని మీద 8 బాణాలు వేశాడు. అమరనదీసును 60 నేసి 60 బాణాలతోటి భీష్ముడు కొట్టాడు. గురువుగారి మీద 70, తాతగారి మీద 60, శకుని మీద కేవలం 8. ఏంటి, తట్టుకోగల వాళ్ళని తట్టుకున్నట్టుగా అదనమాట. ఇప్పుడు దక్షిణ కూడా పండితులకి ఏదో 1,000 లక్ష పదహారులు ఇవ్వాలి, సామాన్యుడికి 10 ఇవ్వాలి, తట్టుకోగలిగిన దక్షిణ ఇవ్వాలి, ఇది గురు దక్షిణ అనమాట. వీరాది వీరులు గనక పెళ్ళు పెళ్ళని బాధి పారేస్తున్నాడు. వాళ్ళు 60, 70, 80 వేసుకోటి పారేశాడు. పనికి మాలిన శకుని గాడిని, తర్వాత దుష్ప్రహుణ్ణి, ఇలాంటి వాడిని 12 వీటితో కొట్టాడు. ఈ విధంగా కర్ణుడు అలా కాదట, రధికుడిని, సారథిని కవచాన్ని చీల్చేశాట. కవచం అంతా కర్ణుడి కవచం చీల్చేశాడు. కవచం చీలిస్తే లోపలికి బాణాలు వెళ్ళవు. సారథిని 4 దెబ్బలు కొట్టాడు. గుర్రాలు కదలకటానికి వీలు లేకుండా మూకుతుల మీద, ముట్టెల మీద బాధేశాడు. మర్మస్థానాలను భేదించి బాధేశాడు. చేతి గోళ్లలో కొట్టాట కర్ణుడికి. చచ్చినంత పనేది వాడికి, అమ్మ బాబోయని గిలగిల్లాడా, బాణాలు పిక్కునేలో పిక్కునారు బాణాలు మూతి చుట్టూ కొట్టాట. అప్పుడు ఆ మూతి చుట్టూతో ఎర్రని రక్తం వచ్చి హనుమంతుడి యొక్క మూతిలా కనపడింది కాసేపు ఆయనకి. ఆ తర్వాత వాళ్ళందరూ బాధపడగానే మహోత్సాహంతో ధనుస్సు పక్కన పెట్టి శంఖం తీసి దేవదత్తం భయ అని పూరించాడు. ఆ దెబ్బకి చల్లా చెదరనే సైన్యమంతా తాతగారు దిక్కని భీష్ముడి వెనకాతలు దాక్కున్నారట. గర్వంతో ఒళ్ళు పొంగిపోయింది భీష్ముడికి. ముసలాయనకి 70 బాణాలు తగిలేసరికి 60 బాణాలు తగిలేసరికి ఆకలి వేసినటువంటి సింహంలో బయటకు వచ్చాట. మీరు ఎప్పుడన్నా మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఒక ఇడ్లీ పెట్టారనుకోండి, వాడికి ఇంకా కడుపు గిలగిలగిలాడిపోతుంది. నా పోటీ వాడు ఇంకొక 2 పెట్టంటాడు, ఇది ఇలాంటి వాడు 70 పెట్టంటాడు. అది వేరే వాడు వాళ్ళ శక్తిని బట్టి. ఇప్పుడు ఆచార్యుడికి మన భీష్ముడికి ఉత్సాహం ఎక్కువ. అందువల్ల భీష్ముడు ఒళ్ళు పొంగి గాంగేయుడు అవష్టం భోత్తొంగత నుండగుచు ఇట్లు తిరిగిన కురుసేనాంగంబుల పురిగొలిపి సుసంగతములు చేసే సమర సమ్ముఖములుగా. మీరేం భయపడకండి, నేను చూస్తాను, సిద్ధం చెయ్యండి యుద్ధానికి అని వాళ్ళని ప్రోత్సాహపరిచాడు. యుద్ధానికి సిద్ధమయ్యేటట్లు చేశాడు. యుద్ధంలో చచ్చిపోయినా పర్వాలేదు గాని పారిపోవడం అంత అసహ్యం లేదన్నట్టు ఆయన. చెదిరిపోయిన సైన్యాన్ని కూడగట్టి భీష్ముడు ద్రోణ కృప అశ్వత్థామ కర్ణ వికర్ణాదులైన వీరులందరినీ తీసుకుని ముందుకొచ్చాడు. అప్పుడు అర్జునుడు, అందరితో సామూహికం కాదు ఉత్తర కుమార, విడివిడిగా ఒక్కడొక్కడతో యుద్ధం చేస్తా, అది సరదాగా ఉంటుంది, చూడు నువ్వు భయపడకు. మొట్టమొదట కర్ణుడి దగ్గరికి తీసుకెళ్లి, వీడి దొంప దగ్గర చాలా కాలం నుంచి వీడి మీద పేకదాకా ఉంది, ఎప్పుడు కారుకోతలకు వస్తాడు. కర్ణు కేతనంబుక్రాలుడు నల్లదే ఈతడ ఆచికేళి కౌతుకమున కడగి వచ్చుటయును కలిగి ఉన్నది మును తొడర వలయో అతని తోడ మనం. ఈ కర్ణుడి యొక్క జెండా చూసావా, పతాకం కనపడుతోంది, యుద్ధోత్సాహంతో వస్తున్నాడు. ముందు మనం ఇతనితో చెయ్యాలి. ఈ కర్ణుడిని ఎదిరించే పరాక్రమం అణిచివేస్తాను, ఇతడు ఎవ్వరికి జయింప వీలు కానివాడు అని దుర్యోధనుడికి వీడి మీద నమ్మకం ఎక్కువ, ఆ నమ్మకం వమ్మైపోయేటట్టు చేస్తా, వాడికి దుర్యోధనుడికి దిగులు పుట్టేటట్లు చేస్తా, ఇవాళ కర్ణుడు పారిపోకపోతే యుద్ధంలోంచి నేను వెనక్కి వెళ్ళను అని శపథం చేసి గుర్రాలు తోలివాడి మీద కన్నట్ట. ఉత్తరుడు, ఇంకా అర్జునుడి మీద నమ్మకం వచ్చేసి ఇంత పూర్వం అయితే పారిపోయేవాడు కానీ ఇప్పుడు అదేం లేదు, ఎదురుగుండా నడిపేశాట సరాసరి. ఆ విధంగా ఆబోతు మీదకి దూకే పెద్ద పులిలో దూకాడు ఈయన కర్ణుడి మీదకి. కర్ణుడు ఆబోతు, ఈయన పెద్ద పులిని. ఆ అర్జునుడిని చూచి చిత్రాంగదుడు చిత్రరథుడు సంగ్రామజిత్తు దుష్ప్రహుడు చిత్రసేనుడు విభింశతి దుర్ముఖుడు దుర్జయుడు వికర్ణుడు శత్రుంతప్పుడు దుశ్శాసనుడు వీళ్ళు కౌరవ సైన్యంలో ధృతరాష్ట్రుడి కొడుకులు. వీళ్ళంతా చిత్ర విచిత్ర రథగమనాలతో వెళ్ళి కర్ణుడికి అడ్డం కొట్టి ఏదో కర్ణుడిని రక్షిద్దామని అర్జునుడి మీదకి వెళ్ళారట. అర్జునుడు అల్లెతాడు లాగుతూ ఉంటే అది తంత్రిస్వనం వీణ మీటినట్టుగా మీటుతూ శృతివీరులు శత్రువీరులు కాగా గాంధీవం వీణగా చేసి వినోదం కల్పించాడు. అంటే గాంధీవం లాగి కొట్టడం కూడా సారీగామ పదనిస పలికించాడు. ఆయన సమర్థుడు, దేంతో ఏదైనా పలికిస్తాడు. ఆ తర్వాత వికర్ణుడు రెచ్చిపోయాడు. తక్కిన వీరుల్ని అతిక్రమించి ముందుకొచ్చేసరికి అర్జునుడు వాడి ధనుస్సు విరగొట్టాడు, వాడి గుర్రాలు చంపాడు, వాడు గబుక్కుని దూకి రథంలోంచి బతుకు జీవుడాన్ని పారిపోయాడు వాడు. ఇది చూచి వికర్ణుడు పారిపోవడం చూచి శత్రుంతప్పుడనే కౌరవ వీరునుడు అర్జునుడి మీదకొచ్చి తావేలు గోళం లాంటి మంచి బాణాలను వేశాట. అర్జునుడు ఆ బాణాలు నరికి వాడి రథసారథిని 10 బాణాలతో చంపి 5 బాణాలతో వాణ్ణి సాధించి, అయినా వాడు వెనక్కి వెళ్ళకపోయేసరికి అర్ధచంద్రాకారంతో కూడిన ఒక పొదునీరు బాణంతో వాడి తల నరికి నేల మీద వారాడు. ఫస్ట్ వీరులలో మొదటి తలవాడిది, కొబ్బరికాయ కొట్టేశాడు అనమాట. ఇలా శత్రుంతపుడి శిరస్సు ఖండించి నేల మీద పారేసి అర్జునుడు ఒక్కొక్కడే తన మీదకి రావడం అనేది మానిపించాలి. ఈ చిన్న విధవులతో కూడా ఒక్కొక్కడితో యుద్ధం చేయడం ఏంటని మహాభయంకరమైన బాణ ప్రవాహం కురిపించాడు. దెబ్బతో రథికులందరూ అటు ఇటు పారిపోతున్నారు. అప్పుడు సంగ్రామజిత్తు అనేవాడు, చిచ్చిచ్చిచ్చి మీరు పిరికాళ్ళురా, మీతో యుద్ధానికి నేను వచ్చాను, ఈ అర్జునుడిని నేను ఒక్కడిని ఆపుతాను అని అర్జునుడి దగ్గరికి వచ్చాట. చాలా పదునైన బాణాలతో అర్జునుడు డొక్కల్లో కొట్టాడు. దానికి అర్జునుడు కోపగించి ఒక్కే బాణంతో వాడి తల నరికి నేల మీద పారేశాడు. వాడెవరు, ఈ శత్రుంతప్పుడు అనేవాడు సంగ్రామజిత్ అనేవాడు కర్ణుడికి తమ్ముడు. కర్ణుడి తమ్ముడు ఈ విధంగా చచ్చిపట్టడం చూచి ఒళ్ళు మండివాడు 12 బాణాలతోటి అర్జునుడిని 5 బాణాలతో ఉత్తరుణ్ణి కొట్టాడు. సింహపరాక్రముడైన అర్జునుడు విజృంభించాట. ఉత్తరుణ్ణి కొట్టేసరికి ఆయన ఒళ్ళు మండింది. శత్రువీరులకు భయం కలిగించే పరాక్రమంతో కర్ణుడి 8 బాణాలతో ముక్కు చుట్టూ నాటేశాట. ఈ విధంగా ఇద్దరు వీరులు ఒకరితో ఒకరు పెనగడ్డం మొదలెట్టారు. ఆ యుద్ధం ఎలా ఉంది, ప్రళయాంబోధర ముక్త సాంద్ర విసరత్ పాషాణ వర్షంబు మిక్కిలి శైలము గబ్బునట్లు నరుణ క్షీణాస్త్ర సంతానమిట్టలమై గప్పిన తీవ్రమారుతము గాఢవ్యాప్తి జీమూత మండలి బోలెన్ విరించే భానుజుడు అవష్టంభోజ్జలాకారుడై. ప్రళయకాలంలో వచ్చే మేఘాలు ఆకాశాన్ని ఆవరించి తీవ్రమైన వడగళ్లవాన రాళ్లవాన పిడుగులవాన కురిపించినట్లుగా అర్జునుడు బాణసమూహం కురిపించగా ఆ బాణాలు కర్ణుడిని కప్పేశాయి. ఇంతలో కర్ణుడేం చేశాడు, పెరుగాలి మేఘాలు చల్లా చెదర చేసినట్టుగా అర్జునుడి బాణాలు మధ్యలో నరికి పారేశాడు. ధనుస్సు చేతిలో ధరించిన కర్ణుడు ఆ సమయంలో జ్వాలతో కూడిన అగ్నిలా ఉన్నాడు. అంటే ఆయన చేతిలో ఉండే ధనుస్సు అగ్నిజ్వాలలా తాను అగ్నిలా ఉన్నాడు. కౌరవులకు ఉత్సాహం వచ్చిందట, అర్జునుడి బాణాలు ఖండించి ఎదురుగా నిలబడే ధైర్యం మన కర్ణుడిదే కదా అనుకున్నారట వాళ్ళు. వాళ్ళు కూడా అర్జునుడి మీద బాణాలు వేశారు. ఈ విధంగా కలిసినప్పుడు గాంధీవి కర్ణుడితో అన్నాడు, సభల పలుకు దీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి జరుగవచ్చు దీన పెరచోట రజ్జైన ఎట్లు పూరగింపదగునే ఇచట. ఓ కర్ణ, నీవు వీరుల సభలలో నాతో సమానులైన యోధులు లేరు లేరు అని పలికేవాడు వినే గొప్పవాణ్ణి అర్జునుడిని చంపుతా పాండవుల్ని చంపుతానని. ఇదిగో ఇప్పుడు వచ్చా, సభలలో పలకడం కాదు నిజమైన యుద్ధరంగంలో నిలబడు, నీ గొప్పతనం తెలుస్తుంది. బయట బింకాలు పలకడం కాదు, ఇక్కడ పొంకం చూపించు. ఈ మహావీరులు వింటూ ఉండగా వీరాలాపాలు చాలా పలిగావు. నీ తమ్ముడైన సంగ్రామజిత్తు నీ కళ్ళెదురుగుండా చచ్చేలా చేశాను నేను. రహస్యంగానో ధర్మానికి కట్టుబడినప్పుడో మా భార్యని పిలిపించి అవమానించావు. నీ కళ్ళెదురుగుండా నీ తమ్ముడి తలనరికా. నువ్వు చూస్తూ ఉండగా నీ కొడుకుల్ని కూడా చంపేస్తాను. అప్పుడు చూద్దూ గాని, సభలలో పలికినట్టు పలకచ్చు కాని యుద్ధంలో నిలబడతావా విరోధి? ఆనాడు సభలో ద్రౌపదిని అవమానపరిచినప్పుడు నవ్వావు, నువ్వు పంచభర్తులకివి ఇంకో 100 మంది అయితే ఏమిటన్నావు. ఇప్పుడు ఆ దానికి తగిన సమాధానం చెబుతాను. నేనప్పుడు ధర్మపాశ బుద్ధుడనే అన్నగారి మాట కోసం ఆగాను, ఇప్పుడిక ధర్మం లేదేం లేదు అనగానే పక్కున నవ్వాడు కర్ణుడు. అప్పుడు ధర్మహానికి భయం పడి నిల్చితివో కటంకతో ఇప్పుడు వచ్చినాడవు ఇట ఎల్లను చేయుదుగాక అన్నపై తప్పు ఘటించి నీవు ఒక తాలిమి కలిగిన వాడవై నెపం పొప్పిన చెల్లె నీదు నిలుపోపును చూతముగాక ఇచ్చటం. అయితే అర్జున, అప్పుడు ధర్మహానికి భయపడి ఆగిపోయావా, ఇప్పుడు మహోత్సాహంతో ఇక్కడికి వచ్చావా, ఏం చేస్తావో చెయ్యి నేను చూస్తా. అన్నగారి కోసం ఆగానని అన్న మీద నెపం పెట్టడం కాదు, పిరికి వాళ్ళు మీరు. నా పరాక్రమం ఏమిటో దేవతలకి భయం. దా, నిన్నిప్పుడు సంహరించి మా రాజుగారి పరాక్రమానికి విక్రమానికి నేను చేదోడు వాదోడు అవుతా, నా పలికిన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటా అని బాణాలు వేయగానే అర్జునుడు పిరితుడై గాంధీవత్వని ఆకాశం నిండుతూ ఉండగా నానావిధ బాణాలతో వాణి కొట్టాడు. దేవదానవ సంగ్రామం అయ్యిందప్పుడు వాళ్ళు వేసే అస్త్రాలు ఆకాశం అంతా ఆవరించి ఒకదానికొకటి తిరిగి మండి కింద పడిపోతున్నాయి. ఆ అద్భుతమైనటువంటి కాంతులతో సూర్యకాంతి తగ్గిపోయింది, గాలి ఆగిపోయింది. అప్పుడు కర్ణుడి సైన్యమంతా అర్జునుడి చుట్టుముట్టింది. ఏకకాలంలో కర్ణుడి చుట్టూ ఉండే సైన్యాన్ని పీరుగు పెంటలు చేసేస్తూ రథాలు గుర్రాలు ఏనుగులు కుప్పలు తెప్పలుగా కూలుస్తూ కర్ణుడిని కూడా వడగొడుతున్నాడు ఆయన. అంతకంతకీ విజృంభించారు ఇద్దరూ కూడా. కర్ణుడు లెక్క లేకుండా దేవతలు మెచ్చుకునేటట్టుగా అద్భుతమైన ఒక శక్తి ఆయుధాన్ని విడిచాడు. అది దేవతల వరం వల్ల పొందాడు, అంటే ఇంద్రుడిచ్చిన శక్తి కాదు ఇది. కౌరవులు ఆశ్చర్యపోయి దెబ్బతో అర్జునుడు అయిపోయాడు అనుకున్నారట. దేవతల వరం వల్ల పొందిన ఆ శక్తిని ఆయన తీసుకొస్తూ ఉంటే 5 బాణాలతో ఆయన మధ్యలోనే నరికి పారేశాడు. ఆ సమయంలో వాడికి ఇంద్రుడిచ్చిన శక్తి గుర్తుకురాల. ఒకవేళ గుర్తుకొస్తే అర్జునుడు ఎవరి మీద వెయ్యకూడదని శపథం చేసిన పాశుపతం వేయవలసి వచ్చేది అనమాట. ఈ విధంగా కర్ణుడికి వత్తాసుగా వచ్చిన యోధుల్ని నరిగి పారేస్తూ కర్ణుడి శక్తులు వాడి ఆయుధాలు ఎక్కడికక్కడ నాశనం చేసేశాడు. చూచేవాళ్ళు ఏం జరుగుతుందో అనుకునే లోపు 4 బాణాలతో కర్ణుడు అర్జునుడి గుర్రాలను కొట్టాడు. ఉత్తరుడి మీద 6, రథం మీద 8, జెండా మీద హనుమంతుడి మీద 10 కొట్టాడు. అర్జునుడి శరీరంలో 60 బాణాలు నిలిపాడు. మహాభయంకరాకారుడైపోయాడు అర్జునుడు. జెండా కొర్ర తీసుకుని ఆ కర్ణుడి యొక్క అద్భుతమైనటువంటి జెండాను పడగొట్టి పారేశాడు. అర్జునుడు ఒక మేఘంలా విజృంభిస్తూ అతన్ని మంటను అరిపినట్టుగా అరిపేశాట. కర్ణుడి శిరస్సు, నుదురు, మెడ, చేతులు, రొమ్ము పగిలేటట్టు లెక్కలేని బాణవర్షం కురిపించేశాడు అర్జునుడు. అర్జునుడి బాణాల వల్ల అవయవాలన్నీ బాణాలతో నిండిపోయి అవి లాగేసరికి బాధ ఎక్కువైపోయి కర్ణుడు సారథి రథం తోలేయి అని వెనక్కి తిప్పుకుని పారిపోయాడు. ఈ విధంగా వెర్రచర్రచి సోతపుత్రుడు పర్రచె పొడమి అధ్రువ మత్స్యపతి సుతుడు అర్వన్ హడిరెత్తిపోయి ఇంకాసేపు అంటే చావు దెబ్బలు తగిలేస్తే ఈ బాణాలకే ప్రాణం పోయేటట్టుంది, వీడు విజృంభిస్తున్నాడు అని సారథిని ప్రోత్సాహపరిచే రథం వెనక్కి తిప్పి పారిపోతూ ఉంటే ఉత్తరుడు హర్షోత్థానం చేశాట. అర్జున, నాకు ఆనందంగా ఉంది, నువ్వు ఇందాకే శపథం చేసావు, పావు గంట 20 నిమిషాలలో కర్ణుడు పారిపోయేలా చేసిన నీ కీర్తి నీ కీర్తయ్యా అన్నట్ట. ఈ విధంగా ఇట్లు కర్ణుండు కయ్యంబు విడిచి పారిన పార్థుండు దేవదత్తంబు పూరించి ఉత్తరుడు కిట్లనియే. ఈ విధంగా కర్ణుడు యుద్ధరంగం విడిచి పారిపోగానే అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని భయ్యని పూరించి ఉత్తరుడితో ఇలా అన్నాడు, వీడొకడు కురువులంబున వాడి మగండనగ జాలు వాడి భంగిం పోడిమి సెడియను ద్రోణుల వేడిమి ఇట మనకు మునుము విక్రమమునకు. ఉత్తరకుమార, కౌరవ సైన్యంలో వీడొక్కడే మహావీరుడిగా ప్రసిద్ధిగాంచాడు, దుర్యోధనుడు వీడిని తెగ నెచ్చుకుంటాడు, నేనంటే పగ. అటువంటి కర్ణుణ్ణి మొట్టమొదటిసారిగా ఓడించి పారిపోయేలా చేశా, ఇంక ఇప్పుడు మనకి ద్రోణుల వారి పరాక్రమం రుచ్చూడాలి పని అన్నాడు. ఆ సమయంలో ఉత్తరుడికి భయం వేసి, ఏమయ్యా ఏంటి నువ్వేమో కోపం తగ్గించవు, అంతకంతకీ ఉత్సాహం పెరుగుతోంది, 4 ఇడ్లీ తిన్న కొద్దీ డైజెషన్ పవర్ తగ్గుతుంది మామూలు వాళ్ళకి, నీకు తినే కొద్దీ ఆకలి పెరిగేటటువంటి సింహంలా తయారైపోయావు తోడేళ్ళలాగా, ఇంకా పానీ అంటావు, నాకేమో కొంచెం ఎందుకో భయం వేస్తుంది సైన్యానికి, చేతులు ఉడుకుతున్నాయి, తోలి తోలి ఇబ్బంది వస్తుంది కానీ నువ్వేమో ఆగమనవు అనగా, భయపడకు నేనుండగా నీకేమిటి పానీ, నువ్వు అలా కూర్చుంటే అవసరమైతే నేనే రథం నడుపుకుని నేను యుద్ధం చేస్తాను, నువ్వు మాత్రం భయపడకు అని చెప్పేసి ఉత్సాహంగా ఉత్తరుడితో, ఇదిగో ఈ ద్రోణాచార్యుడు ఎర్రటి గుర్రాలు కట్టిన రథం మీద ఉన్నాడు, అక్కడికి పానీ, మా గురువులందరూ ఆయన మెచ్చుకుంటారు, ఆయన గురుకుమారులకే గురువు, వీరుడు, నిర్మల మనస్కుడు, ఆ దివ్య అస్త్ర శస్త్రాల పరిజ్ఞానం కలవాడు, నాకే అస్త్రాలు నేర్పిన గురువు, ఆయనతో యుద్ధం చేయాలి, గురువుతో పారాడే యోగం నాకు పట్టింది, పోనీ చూద్దాం ఈ మహానుభావుడు ఎటువంటి వాడు తెలుసా, తన తనయు కంటే నిమ్మనమున నాకుంగూర్చు భావమున గురులకు మార్కొనియతము రాజధర్మము పున కీడున చేసి ఇంత పుట్టుగ వలసం. ఈయన పరమ విశాల మనస్కుడు, తన కుమారుడైన అశ్వత్థామ కంటే ఎక్కువ ప్రేమాభిమానాలతో నన్ను చూసేవాడు, ఆదరించేవాడు, అటువంటి గురువుని ఎదిరిస్తున్నాను, ఛీ, క్షత్రియ ధర్మం ఎంత అపవిత్రమైనది, అనవసరంగా రాజ్యం కోసం గురువుతో యుద్ధం చేయాల్సి వస్తుంది, తప్పదు, ఓ పక్కన గురుభక్తి మరో పక్కన రాజధర్మం, దుర్యోధనుడి పక్కన ఉండడం వల్ల, అందుకే నీచాశ్రయాహ నశోభంతే, నీచులను ఆశ్రయించినవాడు ఎవడూ బాగుపడ్డ శోభించడు, పాపాత్ముడు ఒక దుష్టుడు మూర్ఖుడు అటువంటి వాడి దగ్గర కొలువు చేయకూడదు, మంచి వాళ్ళ దగ్గర కొలువు చేయాలి, అపవిత్రమైన వ్యక్తుల దగ్గర, హత్యలు చేయించేవాడు కడప బాంబులు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి వాడు చుట్టూ తిరిగి అనుకోండి, వాడితో పాటు వీడు పోతాడు, వీడికి అపఖ్యాతి. ద్రోణుడు ఓ మదగజం మదగజాన్ని ఎదుర్కొన్నట్టుగా అర్జునుడు ఎదిరించాడు. అర్జునుడు గురువు గారి ద్రోణుడికి నమస్కరించి, అయ్యా అడవుల్లో చాలా కాలం కష్టాలు పడ్డాం, ఇది మాకు తగిన సమయమని బయటపడ్డాం, అంచేత ఆ పన్నులమైన మమ్మల్ని అనుగ్రహించండి, ఇప్పుడు మీరు మాత్రం అట్టే కోపించకండి అని మనవి చేస్తున్నాను అని ముందుగా మీ మీద బాణం వేయడానికి తొడుస్తున్నాను నేను. మును వెర్రతునేయ మీరలు నని నేసినగా నియన్నుడు, ముందుగా మీరు నా మీద బాణం వేస్తేగా నేను వేయకూడదు, నేను మీ మీద బాణం వేయడానికి తొడుస్తున్నా అనగా ద్రోణుడు ప్రేక్షకులు పోయేలాగా, ఎన్ని దండాలు ఇట్టినా ఇక్కడ కాకాలు పనికిరావు, పట్టు పరిశ్రమ పనికిరాదు, ఉద్యోగాలు పొందడానికి పట్టు పరిశ్రమలు పనికి వస్తాయి, పనికిమాలిన వాడు కూడా కాస్తంత ఉత్తరమో దక్షిణమో ఉంటే ఉద్యోగంలో గొప్పవాళ్ళు అవ్వచ్చు, నా దగ్గర పనికిరావు శిష్య, నేను వీరాది వీరుణ్ణి అని ప్రేక్షకులు పొగిడేలాగా అర్జునుడి మీద 20-15 బాణాలు ఫెడలు కొట్టాడు. అర్జునుడు వాటిని మధ్యలో నరికి పారేశాడు. ద్రోణుడు 1,000,000 బాణాలు ఒకేసారి తన దివ్య శస్త్రాలతో విడిచిపెట్టాడు. ఈయన అంతకంటే రెట్టు వేసేసేట, శత సహస్రం అన్నాడు, అంటే 100,000 1,00,000 బాణాలు వేసేట ద్రోణుడు, అది ఆయన గొప్పతనం. వెర్రి బ్రాహ్మణుడు ముసలాడు రిటైర్ అయిపోయాడు అనుకున్నారు 108 ఏళ్ళు అప్పుడే, కానీ ఆయన యుద్ధంలో చచ్చిపోయే నాటికి 108 సంవత్సరాలు పూర్తి అయ్యాయి అన్నారు. శతాధిక వృద్ధుడు ఆయన. ఆయనతో యుద్ధం చేస్తున్నాడు కేవలం 60 ఏళ్ళు ఉన్నటువంటి అర్జునుడు. ఇది ఘోర యుద్ధం. అతిరథులు, అస్త్ర శస్త్ర విధులు, అద్భుత బాహుబలు, పరాక్రమోర్జిత యశులిట్లు దాకి గురు శిష్యులు, కౌరవ సేనలోని భూపతి సుత కోటికి వెరగుపాటు అనరించిరి, బాణజాల సంవృత గగనాంగణం బగునవీన మహాకవ విక్రమం. మహాసూరులు, అతిరథ మహావీరులు వాళ్ళు. 100,000 మంది సైనికులను తమ వెనకాతల పెట్టుకుని వీళ్ల మీద ఒక్క బాణం తగలకుండా ఇంతమందిని కాపాడగలిగే వీరుణ్ణి అతిరథుడు అంటారండి. ఇంకా మహారథుడు అంటే ఎవరు? ఒకేసారి 10,000 రథాలను తన బాణాలతో ముక్కల కింద చేయగలిగితే వాడు మహారథుడు. ఈ రెండూ ఉన్నాయి అర్జునుడిలో, అందుకే అతిరథ మహారథుడు అన్నారు. కర్ణుడిని అర్ధరథుడు అని ఎందుకన్నారు అంటే ఇందులో 50 మందినే మెయింటైన్ చేయగలడు, ప్లస్ అవసరమైతే పారిపోవడానికి జంకడు. ఈ లోకంలో పారిపోయేవాడికి ఎవడికి అతిరథ మహారథుల స్థానం ఇవ్వరట, ఎంత వీరుడైనా సరే. ఆ కర్ణుడికి అప్పుడప్పుడు పారిపోయే లక్షణం ఉండడం వల్లే భీష్ముడు కాదు పొమ్మన్నాడు ఆయన్ని. అందువల్ల అందులో అధర్మం రవ్వంతలేదు. ఇప్పుడే మనం ఇందాక చదువుకున్నాం పారిపోయాడు. అలాగే చిత్రరథుడనే గంధర్వుడి సమయంలో పారిపోయాడు అరణ్యవాసంలో. తర్వాత సాత్యకి అని కృష్ణుడి తమ్ముడు ఉంటాడు, అతనితో యుద్ధం చేసి యుద్ధంలో చాలాసార్లు పారిపోతాడు. అంచేది ఇన్నిసార్లు పారిపోయాడు. కానీ నిజంగా కర్ణుడు అద్భుతమైన యుద్ధం చేసింది ఒక్కరోజు, చచ్చిపోయే రోజు. ఆ రోజు అతను యుద్ధం చూసి అర్జునుడు కూడా భయపడ్డాడు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే ఆరిపోయే దీపం గుప్పును వెలిగినట్టుగా. కర్ణుడు 17వ రోజు చేసిన యుద్ధం నభూతన భవిష్యత్తు. ఆ రోజు అతను యుద్ధానికి తడిసిన అర్జునుడు కూడా పట్ట పగలింటి సూర్యుని పగిది కర్ణుడు వెలిగిపోతున్నాడు, నేను ఇప్పుడు కాసేపు విశ్రాంతిగా పక్కకి వెళ్ళడం మంచిదన్నట్ట. ఆ సమయంలో వెళ్ళి యుద్ధం చేసి నిలబడినవాడు ఒక్క భీముడే ఉండాడు. ఆబోతు లాంటి వాడు అన్నారు ఆ సమయంలో భీముడిని. వర్షం కురిస్తే ఆబోతులు ఎక్కలేకుండా అలాగే ఉంటుందిట. బాణవర్షం కర్ణుడు కొడుతూనే ఉన్నాడు, ఈయన ముఖం పక్కకి తిప్పుకుని అలాగే ఉన్నట్టు. ఇన్ని బాణాలు కొట్టినా ఆయనకి ఏం లెక్కలేదు, పీకి పక్కన పారేయడం దిగిన వాడిని. ఒక్క భీముడు తప్ప ఆనాడు కర్ణుడి యొక్క యుద్ధంలో నిలబడగలిగిన వాళ్ళు 17 రోజులు ఒక్కళ్ళు లేరు. ఒక్కరోజు మాత్రం వీరావేశం చూపించాడు. అక్కడ కూడా వ్యాసుడు ఒక మాట అన్నాడు, ఏమని? కుంతిపుత్రుడితో కుంతిపుత్రుడే పోరాడాడు, ఇంకొవడో కాదు. దుర్యోధనుడికి చివరికి మళ్ళీ కుంతికొడుకే దిక్కయ్యాడు కర్ణుడు. అలాగే ఈ కుంతిపుత్రుడితో పోరాడే శక్తి కుంతిపుత్రుడికి, అర్జునుడితో పోరాడే శక్తి వాడికే వచ్చింది. ఇక్కడ ఏమాత్రం ధృతరాష్ట్రుడి బుద్ధులకు ఆ శక్తి లేదు. భీముడితో కాసేపు యుద్ధం చేశాడు అంతో ఎంతో దుర్యోధనుడు తప్ప ఇంకా ఎవరితోటి పోరాడలేకపోయాడు అలాగే. సరే, ఆ ఘోర యుద్ధంలో ద్రోణుడు అర్జునుడిని కొట్టి ప్రతి బాణాన్ని పొడి చేస్తున్నాడు అర్జునుడు. గురువుగారి బాణాలు తెల్లటి ఏకలు ఉంటాయి ఆ బాణాన్ని వెనక అతని పిడి దగ్గర హంసల్లో ఉన్నాయి. అర్జునుడు నల్లని బాణాలు వేశాడు, ఇవి మేఘాల్లో ఉన్నాయి, మేఘాల్లో హంసలు ఇరుక్కుపోతాయి. అలా ఉంది ప్రస్తుతం, అర్జునుడి బాణాల్లో ద్రోణుడి బాణాలు ఇరుక్కుపోతున్నాయి. శ్రావ్యం బైచలగన్ గభీర మధురజ్యానాదముత్తామ వీర వ్యాపార నిరూఢతం ప్రతిశరారంభంబు మర్త్యుంచుచు సవ్య ప్రౌఢి దృఢాపసవ్యగతి ఆశ్చర్యంబుగానేయుచున్ దివ్యాస్త్రంబుల పోరిరిద్దరును సాదృశ్యం బదృశ్యంబుగన్. అల్లితాటి ధ్వని గంభీరంగా మధురంగా వినిపిస్తూ ఉండగా మహాపరాక్రమంతో ఎదుటివాడి బాణాలు ధ్వంసం చేస్తూ రెండు చేతులతో యుద్ధం చేస్తున్నారు. ఆశ్చర్యంగా దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నారు ద్రోణార్జునుడు. అంటే సవ్యప్రౌఢి దృఢ అపసవ్యగతి. అర్జునుడు ఎలాగో ఎడం చేత్తో కుడి చేత్తో రెండు వేయగలడు, ద్రోణుడు కూడా అలాగే వేస్తున్నట్ట. ఏమాయ నీ గురువుని నేనేం తక్కువ తిన్నానా అని. ఈయన ఏ చేత్తో బాణం వేస్తున్నాడో ఆ సమయంలో ఆ వేలుతోటి ఆయన బాణం వేసేవాట. ఇలా ఆశ్చర్యంగా చూచే ప్రపంచం నాశనం చేసేంత ఘోరంగా యుద్ధం చేశారు వారు. అంటే కనిపించే పోలిక అదృశ్యం అయిపోయేలాగా అలా యుద్ధం చేసేసారు వాడు. ఇద్దరు ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం ఇలాంటి అస్త్రాలు వేసుకుంటూ ఘోర యుద్ధం చేసేసారు. అర్జునుడిని యుద్ధంలో శివుడే ఎదిరించలేడు, రుద్రుణ్ణి ఓడించాడు ఈయన. ద్రోణాచార్యుడా అంతకంటే గొప్పవాడు, గురువుగారే మరి. ఈ ఇద్దరికి యుద్ధం జరిగితే ఏమవుతుందా అని పైనుంచి దేవతలు అనుకుంటూ ఉంటే కింద వాళ్ళు అనుకుంటున్నారట, ఇంత ఎదురుగుండా అర్జునుడితో యుద్ధం చేసిన ద్రోణుడు నిజమైన మొగాడురా, ఆ ద్రోణుడు గురువుగారితో యుద్ధం చేసిన అర్జునుడు రా వీరుడు, ఇద్దరు శభాష్. ఈ మాత్రం సమయానికి ఎంతమంది పారిపోయారు? అర్జునుడితో ఇంతసేపు కంటకి మించి పోరాడినప్పుడే కదా గురువుగారు అంటే గురువుగారు, శిష్యుడంటే శిష్యుడు అని ఇద్దరు పొగుడుకుంటున్నారు. ఈ పొగడ్తలు ఉన్నాడు అర్జునుడు, ఆహా గురువుగారు గంట సేపు యుద్ధం చేశారు వీళ్ళు పొగుడుతున్నారని వెంటనే మంచి పదునైన 200 బాణాలతో ద్రోణుడు గుర్రాలు, సూతుడు, జెండ అన్నిటిని కొట్టి పారేశాడు. దాంతో ఆ రథం నడిపేవాడి కళ్ళు కనిపించగా రథం పక్కకి తిప్పేశాడు. తండ్రి బలం తగ్గిపోయి కొంచెం ఒంట్లో ఓపిక తగ్గిందని కనిపెట్టి రథం పక్కకి తిరిగిపోతూ ఉంటే అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామ అలవోకగా యుద్ధం చేస్తున్నాడు. వెదురు బొంగులో ఉంది పెద్ద ధనుస్సు, దానితో యుద్ధం చేశాడు. అర్జునుడి ధనుస్సు నారి ఖండించేటువాడు ఏకంగా. ఆశ్చర్యం, గాంధీవం యొక్క తాడు ఉంటుంది అల్లుతాడు అది, కానీ ఈయన మళ్ళీ ధనుస్తాడు కట్టేసిన విధానం వల్ల తగినట్టు ఎవరికి తెలియలే. వాడు ఎప్పుడు నరికాడో తెలియలేదు, ఎప్పుడు తగిలించాడో తెలియలే. అది ఒక్క ఇంద్రుడికి, శివుడికి, బ్రహ్మకే తెలిసింది, ఇంకెవరికి తెలియలే. అర్జునుడి యొక్క అల్లుతాడును కూడా తెగ్గొట్టిన వీరుడు అశ్వత్థామ. ఆ సమయంలో 8 బాణాలతో అశ్వత్థామని చితక్కొట్టాడు అర్జునుడు. కౌరవ సైన్యంలో ఇలాంటి యుద్ధం ఎవరైనా చేశారా? తండ్రిని మించిన తనయుడిని మెచ్చుకుంటారంతా. ఇంతలో అర్జునుడు 2,000 బాణాలు ఒకేసారి వేసి అశ్వత్థామని బాణాలన్నీ నరికి పారేసి గుర్రాలు నరికి పారేశాడు. దాంతో అశ్వత్థామ రథంలోంచి కిందకి దూకి పక్కనుండేటటువంటి మిత్రుడి రథంలోకి ఎక్కేశాడు. ఈ విధంగా అశ్వత్థామని పడగొట్టి కృపాచార్యుడికి వేసెళ్ళాడు. మేనమామ కాబట్టి అల్లుడి మీద ప్రేమ కొద్దీ కృపాచార్యుడు వచ్చాడు అశ్వత్థామ మేనమామ గారు. ఆయనని 8,000 బాణాలతో పడపడపడపడ కొట్టి పారేశాడు. వాటన్నిటిని నరికి పారేశాడు ఆయన. ఈలోపు అర్జునుడు కృపాచార్యుడి పక్కన రథానికి కాపలా ఉండే సైనికుల్ని కూల్చి పారేశాడు. క్రమంగా కృపాచార్యుడి చక్రరక్షకుల్ని చంపి ఒక బాణంతో రథం యొక్క కాడి నరికి, 2 ఇరుసులు విరగొట్టి, 4 నగలు పగలగొట్టి తొట్టి పడగొట్టేసి, 1 ధనుస్సు విరగొట్టి, ఇంకో దానితో సారథిని నరికి, మరో 5 వక్షస్థలంలో దిగేలా కొట్టగా కృపాచార్యుడు శక్తిని ఆయుధం తీసి విడిచిపెట్టాడు. మండుచు వచ్చుదాని 10 వేగమొప్ప ఆఖండల నందనుండు గడిగండలు చేసిన చూచి అప్పుడా తండ్రుడి ఒక లేక సమతంబున ఖడ్గము కేటకంబు ఉద్దండత గొంచు తేరుడిగి తాగవిసెల్లగ. తన మీదకి మండుతూ వస్తున్న శక్తిని ఆయుధాన్ని చూచాడు అర్జునుడు. కృపాచార్యుడు విసిరిన ఆ శక్తి అనే ఆయుధాన్ని వేగంతో 10 ముక్కలు చేసేశాడు. ఇంకా కృపాచార్యుడు చేతి మీద 4 కొట్టేసరికి ఆయన కత్తి డాలు తీసుకుని అర్జునుడు ఈ దెబ్బతో తల నరికేస్తానంటే రథంలోంచి కిందకి దూకేసి వేగంగా వచ్చేస్తున్నట్ట. వస్తూ ఉంటే అర్జునుడు చిరునవ్వు నవ్వి ముసలాడా వచ్చేస్తున్నావు అనుకుని 5 డాలు కత్తి ముక్కలు ముక్కలు చేసేసాడు. ఇంకేం చేస్తాడు కృపాచార్యుడు తెల్లబోయి నిలబడ్డాట. వెంటనే అశ్వత్థామ పరిగెత్తుకొచ్చి, మామయ్య ఎక్కే ఎక్కే ఎక్కేవాడు ఇంకో 4 కొడితే పేక తగ్గిపోతుందని చెప్పి ఎక్కించేసుకుని పక్కకి తిప్పి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సేనలన్నీ ఉత్సాహం తగ్గిపోతుంటే భీష్ముడు వెనక్కి వెళ్ళాయిట. భీష్ముడు చూచాడు, చేతుల తీట తీరేలాగా భీష్ముడు వెనక్కి వెడుతున్న సైన్యానంతా ముక్కలు ముక్కల కింద తరిగి పారేస్తాడు అర్జునుడు. సూర్యుల తలలు పద్మాల కింద కనపడుతున్నాయి, రక్తం ఏరు కింద ప్రవహిస్తోంది, వింజామరులు నురుక్ కింద వెడుతున్నాయి, ఆయుధాలు చేపల కింద పోతున్నాయి, మాంసం బురద కింద వెళ్ళిపోతోంది. ఈ విధంగా సైన్యాలు నొక్కు చేసేశాడు. అప్పుడు దుశ్శాసన, శకుని, దుర్ముఖ, వివింశతి వికర్ణులు మళ్ళీ వచ్చారు అర్జునుడి మీదకి. ఆ అర్జునుడు వాళ్ళ కవచాలు, ధ్వజాలు నరికి పారేశాడు. వస్తే చలు వాడికి, వాడిని నరికి పారేస్తున్నాడు ఏదో రకంగా అర్జునుడు. అది చూచాడు భీష్ముడు. రే పిల్ల విధవల వల్ల కాదు కానీ మెల్లగాను తోలు అన్నట్టు రథం. అలా వస్తున్న భీష్ముడు చూచి దుర్యోధనుడి సైన్యాలు సంతోషించాయి. అర్జునుడు రంకెలు వేస్తున్నటువంటి ఆబోతుల మీదకి వెళ్ళే సింహంలా దూకేశాడు ముందుకి. ఇదిగో ఈ వచ్చేవాడు మహావీరుడు, వీడినొక్కడిని ఎదుర్కొంటే ఈ తాతగారిని, నేను పుట్టినందుకు నా జీవితం సార్థకం. ఈ ముసలాయన తెల్లగడ్డం చూచి నువ్వు ఆయనేమో సామాన్యుడు అనుకుంటున్నావేమో, ఆయనతో 10 నిలబడితే వాడికి మెళ్ళలో దండెయ్యాలి. అటువంటి వాడు మెళ్ళలో దండ ఎప్పుడేస్తారు, పోతే వేస్తారు. 10 యుద్ధం చేస్తే వాడు పోయినా దండెయ్యాలి, వాడు వీరుడు నిలబడినా దండెయ్యాలి, అదే వాడికి అని చెబుతూ భీష్ముడి మీదకి వెళ్ళి నమస్కరించేటం ఉంది. భీష్ముడు మెచ్చుకోలుగా నెత్తి మీద ఒక బాణం వేశాడు. ఆ తర్వాత ఘోర యుద్ధం జరిగింది. అమరేంద్ర తనయుడు ఉగ్రాస్త్రములు వడింగురియ గురియా తరమిడివాని తుమురుగ చేయగవచ్చను సమరోల్లాసం బుమెరయ్య శంతను సుతుడు. అర్జునుడు భయంకరమైన అస్త్రం మహావేగంగా వేస్తూ ఉంటే భీష్ముడు వాటన్నింటినీ నొక్కు చేశాట. అర్జునుడి యొక్క ఒక్క బాణం కూడా భీష్ముడి శరీరంలో దిగలేదు. భీష్ముడి బాణాలు మాత్రం అర్జునుడి శరీరంలో దిగాయి. అర్జునుడు చూచాడు, ఇది కాదనుకుని దివ్యాస్త్రాలు వేశాడు. భీష్ముడు వేసేటటువంటి బాణాలు నరికి ఆ దివ్యాస్త్రం ఈయన వేస్తే, నువ్వు వేసే బాణాలు నీకంటే చాలా వేల సంవత్సరాల ముందే నేను నేర్చుకున్నాను రా అన్నట్టుగా ఆయన భజన నరికి పారేశాడు. కోపించిన అర్జునుడు భీష్ముడి ధనుస్సు ఖండించాట. భీష్ముడి చేతిలో విల్లు విరగొట్టిన మొదటి మనగాడు ఆయన. తన కోదండము ఖండితం బగుడు క్రోధం బారమందాకి తనయుండప్పుడు సటావిలుల్చన సముద్రోధ సింహాకృతి తను ఒండొత్తలీల నెత్తుకొని అస్త్రశ్రేణి పరివించి అర్జునుపై తాగిరి చక్ర రక్షకులు ఆర్పుల్ నింగి ముట్టన్బడిన్. తన ధనుస్సు విరిగిపోయేసరికి భీష్ముడు జూలు పట్టుకు పీకితే కోపించే సింహంలాగా, ఏయ్ నా ధనుస్సు జూలు అది విరగ్గొట్టావు అంటే జూలు పట్టుకు పీకిన సింహాన్ని నేను అని ఎదిరిస్తూ మరో ధనుస్సు తీసుకుని అర్జునుడి మీద వాడి అస్త్రాలు వేశాడు. ఇంతలో భీష్ముని చక్రరక్షకులు కూడా సింహనాదంతో అర్జునుడు ఎదిరించాడు. ఆ చక్రం కాపాడే రక్షకులు ఉంటారు, వాళ్ళ నరికేశాట ముందు అర్జునుడు. భీష్ముడి బాణాలు అణిచివేశాడు. ఆయన రథాన్ని గుర్రాల్ని చితక్కొట్టి పారేశాడు. ద్రోణుడే ఆశ్చర్యపోయాట, భీష్ముడే కొట్టేస్తున్నాడు ఈయన. గంధర్వులు మెచ్చుకున్నారు. ఇంతలో భీష్ముడు అవకాశం చూచి తీవ్రమైన తన బాహుబలం చూపిస్తూ మంచి బాణంతో అర్జునుడి ఎడం భుజం మీద కొట్టాట. అమ్మ బాబా, ఆ దెబ్బకి అర్జునుడి శరీరం జవజవలాడింది. ఆ బాణం పీకి పక్కన పారేశాడు. ఆ బాణాలు తగిలితే వాళ్ళు పీకి పక్కన పారేస్తారు, అదేంటో. మన వాళ్ళు బాత్రూంలో కాలు దరి కాలు ఫ్రాక్చరు, నల్లాడు కట్టు. మొన్న ఒక ఆయన బాత్రూంలో కాలు పడ్డాట జారి, దానికి పెద్ద కట్టు. దిక్కుమాలిన బలాలు మన పెడుసు వేముకలు అయిపోయాయి. వాళ్ళు కాలుష్యం లేని తిండి తినేవారు, వరపుత్రులు, మహాసాధన. అందువల్ల ఈ బాణం తీసి పక్కన పారేయడమే అలవోకగా. అర్జునుడు కోపంతో ఆ భీష్ముడి విల్లు మళ్ళీ ఖండించేశాడు. ఆయన ఇంకో ధనుసు తీసుకునేలాగా నాలుగు బాణాలు గుండెల్లో గుచ్చేశాట, గుండెకాయ పేలేలాగా. ఆ బాణాలు దిగేసరికి భీష్ముడు మూర్చ వచ్చి పడిపోయాడు. అలా వెంటనే సారథి యుద్ధరంగంలోంచి రథం తోలుకుపోయాడు. అక్కడికి తీరలే తరివి ఈ విధంగా వరస పెట్టి ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, భీష్ముడు అందరినీ పడగొట్టేసి ముందుకు వచ్చేస్తున్న అర్జునుడిని చూచి అశ్వత్థామన్నాడు, ఏమయ్యా నేను ఒక్కడే జయిస్తా, నేను అవకాశం దొరికినప్పుడు అలా తెప్పేస్తాడు ఆయన. అందుకని ఇదిగో ఇందాక నుంచి తెగవాగేవుగా ఇందాక పారిపోయావు. వీడే వచ్చుచున్నవాడు పార్థుడు, మనమేమి చేయువారము ఈ ఉదక్క ఒరులు నిలువరింపనోపెడువారులే రోట తాక తాకి ఓర్వ వలయు. ఇదిగో అర్జునుడు వస్తున్నాడు, మేమేం చేయగలం, మన వారిలో నువ్వు తప్పతనని ఆపగలిగే వారు ఎవరూ లేరు, కాబట్టి జంకు గొంకు లేకుండా ఎదిరించి ఓడించు, మరీ ఇంకో రథం తీసుకో అన్నట్ట. ఆయన ఇలా అనేసరికి కళ్ళిలో ఎర్రజేసి మాట్లాడలేక పారిపోయాడుగా మరి ఇందాక. అందుకని ఏమనలేక తోక తొక్కిన తాసులా లేచి, నేను ఇక్కడి అర్జునుడిని ఎంత పరాక్రమంతో ఎదుర్కొంటానో చూడు, ఇవాళ నువ్వు కళ్ళారా చూడు మా గొప్పతనం అని మళ్ళీ మరో రథం తీసుకుని విజృంభించి వెళ్ళిపోయాడు. కర్ణుడికి సాయం వెళ్ళండి రా అని దుర్యోధనుడు ప్రోత్సాహపరిచాడు. అలా వచ్చేస్తూ ఉంటే ఉత్తరుడు అన్నట్ట, నువ్వు కోపం తగ్గించవు, వాళ్ళని రెచ్చగొడతావు, వాళ్ళు వస్తున్నారు మళ్ళీ. ఎంతసేపు అయ్యా, దాహం నోరెండిపోతుంది, నేను రథం తోలి తోలి నొప్పి వస్తుంది అన్నట్ట. నేను ఎన్ని బాణాలు వేసినా లేని నొప్పి, నీకు రథం తోలితే రావడం ఏంటి రా, నీ దొంపదేగా, పర్వాలేదు అవసరమైతే నేనే రథం తోలుకుంటాను అని వెళ్ళి మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పడపడపడపడ కొట్టేశాట. మళ్ళీ కర్ణ, అశ్వత్థామ, కృపాచార్యులు అందరూ వెనక్కి వెళ్ళిపోయేలా చేశారు. ఇలా చేసి 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 కనిపించిన సైన్యాన్ని పీరుగు పెంటలు చేసి మధ్యలో ఉన్న దుర్యోధనుడు అంతవరకు మధ్యలో అట్టే పెట్టారు, వాడి దగ్గరికి వెళ్ళవకుండా వేండి, అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన. అందరినీ కొట్టేసి పులి కోల వేసిన టిట్టలపు రయంపున కడంగుటయు తద్వక్ష స్థలమున కిరీటి రెండమ్ములు నాటగనేసి పొమలు ముడివడుచుండను. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మంచి పులిలాగా నాలుగు బాణాలు వాడి గుండెల్లో దింపాడు అర్జునుడు. దుర్యోధనుడు కర్ర దెబ్బతిన్న పులిలా మళ్ళీ లేచి బాణం వేస్తే వాటిని నరికి మరో రెండు బాణాలు గుండెల్లో కొట్టాడు. రక్తం క్షతం నుంచి కారిపోతుంటే గాయం నుంచి మదగజంలాగా ఉన్న దుర్యోధనుడు అర్జునుడు నుదుట ఒక బాణం కట్టాడు. ఆ బాణం వచ్చేలా టక్కన తగిలి జవజవలాడిందిట కాసేపు. అది పీకి పక్కన పారేసి మళ్ళీ 8 బాణాలతో దుర్యోధనుడిని కొట్టాడు. దుర్యోధనుడు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే ఏనుగు తగినట్టుగా వాటిని పీనుగులు చేసేసాడు. ఒరే మన దుర్యోధనుడు ఎదుర్కోలేడు, బాణయుద్ధంలో అర్జునుడితో వాడేం చేస్తాడు అని వికర్ణుడు వచ్చి అడ్డం కొట్టాడు. ఆ వికర్ణుడిని వెనక్కి తిరిగేలా కొట్టేశాడు అర్జునుడు. యమధర్మరాజులాగా పదునైన బాణం వాడి గుండెల్లో కొట్టేసరికి వాడి కింద పడిపోయాడు. ఈలోపు మరో ఏనుగు వచ్చి అర్జునుడి మధ్యలో నిలబడింది. దాని కుంభస్థలం చీల్చి పారేశాడు అర్జునుడు, అది పడగొట్టేశాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళని కురువీరుల్ని చీలగొట్టేస్తూ అడ్డొస్తున్న వాడిని పడగొడుతూ మళ్ళీ దుర్యోధనుడి బాణాలతో కొడుతూ ఉంటే దుర్యోధనుడు బాణ పీడితుడై శరీరం నుంచి త్రాణం అంతా తెగిపోగా, కవచం తెగిపోగా, రక్తం కింద కారుతూ ఉండగా చూచి మనవాడు వెళ్ళిపోయేటట్టున్నాడు అనగా దుర్యోధనుడు చూసేలోకి పారిపోయాడు. దుర్యోధనుడికి దెబ్బలు తిని పారిపోతూ ఉంటే వెనకే కర్ణుడు, ఆ వెనక దుశ్శాసనుడు అందరూ పరిగెడుతున్నారు ఎందుకు వచ్చిందని. అప్పుడు అర్జునుడు సింహనాదం చేశాడు, ఏ పారిపోకండి రా అని దుర్యోధనుడి వెనక తల మీద డెప్ప మీద 4 దెబ్బలు బాణంతో కొట్టి, ఇక్కడ 4 దెబ్బలు తగిలితే డెప్ప మీద మనం లాగొడి కొడితే మన వాడు కళ్ళు తిరిగి పడతారు, ఇక్కడ కొట్టేట పెనుకొని కర్ణుని పెడతలయ్యును కర్ణుని యొక్క వెనక తల మీద కొట్టాడు వాడు పారిపోతున్న వాడిని. దుశ్శాసనుని వీపును, దుశ్శాసనుడి వీపు మీద కొట్టాడు. ఒక్కొక్క శరం బున్నగొట్టే ఒక్కొక్క బాణంతో కొట్టేశాట. అప్పుడు కర్ణుడు అతిరథ శ్రేష్ఠులతో, ఒరే వీడు వెనకొచ్చి కొడుతున్నాడురా, దుర్యోధనుడు ముందుకెళ్ళడం న్యాయం, మనం వెనక్కి తిరుగుదాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి కర్ణుడి మాటలు ఎవడో పట్టించుకోవట్లా పారిపోవడమే మొదలెట్టట. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు కర్ణుడి మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నట్ట. కర్ణుడు అక్కడు కూడా ఈ ఎందుకు వచ్చిందిలే, ఈ దెబ్బలు నేనొక్కడిని ఎందుకు పండి, వీళ్ళు వస్తే పర్వాలేదు, ఎవరూ లేకుండా నేనెందుకని వాడు వెనక్కి తిరిగాడు. అప్పుడు దుర్యోధనుడు దీనంగా ధైర్యం విడిచిపెట్టి దీన వృత్తి జన అపతి పల్లికని ఏడుపు గొంతుకు తెలి అన్నట్ట, లోకంపు తోటి వారుగా మీకుల్తను నయ్య మగంటిమికి గురి కాదే నా కెడరై నయ్యడం, తగజే కొన్ని అది మీరు చక్కజేయుట ఎరయ్యన్. ఓ రధికులారా, భీష్మ, ద్రోణ, కృప, శకుని, కర్ణాదుల్లారా, సామాన్య మానవుల్లో మీరు కూడా ఒక్క అర్జునుడికి ఓడి పారిపోతారా? మహారాజుని నాకు వచ్చిన కష్టం పట్టించుకోరా, నేను పారిపోవడం అన్యాయం కదా అని దీనంగా చివాడు బతుకు చివరికి అలా దీనం అయిపోయే అంటే, అయినా వాళ్ళు వింటలేదట, ఎవడదన్నాడు ఎందుకు వచ్చింది దెబ్బలు తింటున్నామని అంత కొట్టేశాడు. అందులో వచ్చిన దెబ్బలు ఏంటంటే 12 అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేసిన కసి వల్ల వీర విజృంభమానం అయిపోయింది అనమాట ఆ రోజు అర్జునుడికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కడికి ఆ పౌరుషం పెరిగిపోతుంది. ఆ దెబ్బకి పారిపోతూ ఉంటే దుర్యోధనుడు ఎందుకు వచ్చిందని వాళ్ళతో తాను పరిగెత్తడం మొదలెచ్చాడు. అప్పుడు అర్జునుడు పక్కపక్కనవి కూడా వచ్చి ఆ పేడతల వాడికి గుండు పగిలేలో కొట్టి కిరీటం పడగొట్టేసి, క్షత్రియుడోడునే తగదు కౌరవనాథ ఒకండ నేనేమో ఒకండ నే పృథాపుత్రులలో నిన్న నిన్ను పోరికి పిల్వగమాని నాగ యుద్ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సమగ్రుడవైన నీవు నీ మిత్రులు గూడ ఇట్లయిన మెత్తురే ఒత్తురే కొల్వభూభుతు. క్షత్రియుడు యుద్ధానికి భయపడతాడా ఓ దుర్యోధన? ఇంత దైన్యమా, ఇంత పిరికితనమా? ఒంటరి వాణ్ణి, కుంతి ముగ్గురు కొడుకుల్లో చిన్నవాణ్ణి నేను, చిన్నవాణ్ణైన నేను మొత్తం కౌరవులు 100 పెద్దవాడివైన నీతో యుద్ధానికి వచ్చి పిలిస్తే మానినాగా అభిమాని దుర్యోధనుడని ప్రసిద్ధికెక్కాడు లోకంలో, నువ్వు దురభిమానివి. ఆ అభిమానాన్ని విడిచిపెట్టి నీ బలం గర్వం నాశనం కాగా పారిపోతావా? ఇలా అయితే నీ మిత్రులు మెచ్చుకుంటారా? సామంతరాజులు గౌరవిస్తారా? కొలవడానికి వస్తారా? కప్పం కడతారా? చి, వెనక్కి తిరుగు. ఏనుంగులిరుగడరా పురవీతుల గ్రాలగలదే మణిమయం పైన భూషణ జాలముల నొప్పి ఒట్టోలగం పుననుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సుంపార భోగింపగలదే అతి మనోహరలకు చతురాంగనలతోటి సంగతి వేడుకలు సలుపగలదే కయ్య హృదయమునను ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడచి సుగతి వడయుము తొల్లింటి చూరగలదే చూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఓరి దుర్యోధన, యుద్ధంలో నువ్వు ఓడి పారిపోతూ ఏదో పెద్ద గొప్పవాణ్ణి అని ఎంతకాలం ప్రగల్భాలు పలికిన ప్రగల్భాలన్నీ నాశనమయ్యేలా చూసుకుంటున్నావు. నువ్వు ఏనుగు మీద ఎక్కి అటు ఇటు కొన్ని ఏనుగుల మీద జనాలు కూడా వస్తూ ఉంటే సరదాగా షికార్లు వెళ్ళడానికి మాత్రమే తగేవాడివి. రేపు పొద్దున పారిపోతే ఇంకా హస్తినాపుర వీధుల్లో ఏనుగెక్కి పక్కన ఏనుగులు తిరుగుతూ ఉండగా ఎలా ఊరేగుతావు సిగ్గు విడిచి? నానావిధ మణిమయాలైన అలంకారాలు ధరించి సభలో ఎలా కూర్చోగలవు? మంచి కర్పూరం, సుగంధం, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు, సుగంధాలను ఎలా అనుభవిస్తావు ఇక సిగ్గుతో? సౌందర్యవతురాళ్ళైన స్త్రీలతో మధ్యలో కూర్చుని సరదాగా నృత్యం చూడటం అనుకున్నావు యుద్ధం అంటే? నా సలహా విను, వెనక్కి తిరుగు, నాతో యుద్ధం చేసి చచ్చి ఈ శరీరం విడిచి స్వర్గానికి పో. లేదా జీవితంలో ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. వెనకటిలాగా మా సంపద కొల్లగొట్టడానికి అవకాశంలా, ఎందుకంటే ఇది రణరంగం, జూదరంగం కాదు. జూదమాటం కాదు యుద్ధంలో. వీరులు బాణాలతో యుద్ధం చేస్తారు, మాటలతోటి జూదాలతోటి కాదు. మూర్ఖుడా, నీ ఎట్టివాడు ఇసి పోయడిదే ఇట్లు పోకు ఓకు మనుడు భూనాయకుడు మరలి పటుకోపాయత్త త్రొక్కబడిన అహిగతి కవశం. నీ వంటి వీరుడిగా పేరు పొందిన వాడు పారిపోడమా? వెళ్ళకు వెళ్ళకు అనగా దుర్యోధనుడు, ఛీ, ప్రాణం పోతే పోయింది, ఎందుకు వచ్చింది ఈ బతుకు? చిన్నాడు కూడా తిట్టేస్తున్నాడు చివరికి, నా బతుకులు అయిపోయిందని తోక తొక్కిన సర్పంలా మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఒరే దుర్యోధనుడు వెళ్ళిపోయాడు రా, వీడు వెడితే వీడు చస్తే మనకు అపకీర్తి అని మళ్ళీ వెనక్కి తిరిగారు వీళ్ళంతా. ఈ విధంగా వీరాది వీరులు ఒక్కుమ్మడి గవిసి రథాలన్నిటితో అర్జునుడిని చుట్టుముట్టేసరికి అర్జునుడు మహోగ్ర భరితుడై ఆ కొమ్మను నరికి రథాలు విరికి గుర్రాలు చంపి ఏనుగులు పీనుగులు చేసి మనుష్యుల యొక్క ప్రాణాలు తన బాణాలతో పీల్చుకుంటూ వరస పెట్టి వారందరినీ ధ్వంసం చేసి పారేశాడు. బహు వ్యూహ వ్యూహాలు సమ్మోహం చేసి పారేశాడు. ఒక్క అర్ధఘడియ కాలంలో 8,000 వీరులను నరికి 800 ఏనుగులు పీనుగులు చేసి 10,000 రథాలు పొడి చేసి 14,000 కాల్బలాన్ని గుండ పిండి చేసి పారేశాడు. ఇంకా విజృంభించి మీదకొస్తున్న వాళ్ళని చూచి ఈ ఉత్తరుడు నేను చచ్చిపోతున్నానన్నట్ట. వారి నీ దొంపదగా యుద్ధం చేసే ఉత్సాహం నాకు పెరిగిపోతుంటే నువ్వు ఇలా అంటున్నావు, సరే ఇక నీ కోసం యుద్ధం ఆపుతున్నానని చెప్పి వెంటనే ఏం చేసేట, ఈ కౌరవుల గర్వం గర్వం చెయ్యాలి, మొత్తం అందరికీ అపకీర్తి కలగాలని భావించే సమ్మోహనాస్త్రం అని ఒక అస్త్రం ఉంది, ఇది వేసేట, మోహనబాణం. ఇది వేస్తే ఎవడైనా అలా కళ్ళుదిరి పడిపోతారు. అంటే అందరి మీద ఈ ఆపరేషన్ చేసే ముందు పూర్వం అదేదో స్పెషల్గా పెట్టేవారు, ఇప్పుడు తీసేశారు దాన్ని, ఏదో అంటారు ఆల్కహాల్ టైప్లో ఉండే ఒక క్లోరోఫారం. ఈ క్లోరోఫారం టైప్ అని వాడి సమూహం అసలు దిక్కుమాలను మనకేం తెలుస్తాయి, క్లోరోఫారాలును లేకపోతే అప్లికేషన్ ఫారాలు తప్ప. అంచేది ఈ క్లోరోఫారంలా కొట్టి పారేశాడు, సమూహనాస్త్రం ప్రయోగించాట. అది వెయ్యగానే ఒక అద్భుతమైన దివ్యశక్తి వచ్చి పొగొచ్చి అందరినీ కంబేసింది. ఆయుధములు విడిచి అంగముల్ సోలంగ తలలు మెడలు చెక్క నిలువ కొరగ ఎల్లవారు నిరుగలడలి సుక్కెక్కి నిద్రాతిశయము గూరినట్టులైరి. ఈ కౌరవ సైన్యంలో అందరూ ఆయుధాలు వదిలి శరీరాలు సోలిపోయి తలలు మెడలు నిలవక అలా ఉన్నవాడు ఉన్నట్టు పడిపోయారు డబడబడబ. కర్తవ్య జ్ఞానం నశించి ఘోరమైన మత్తులో పడిపోయారు. ఇక మామూలు మత్తు కాదు, ఏనుగెక్కి తొక్కినా ఏమయ్యేటట్లేరు వాడు. ఇలా అందరూ పడిపోతూ ఉంటే ఈ పరమ భయంకరమైన అస్త్రం వల్ల అర్జునుడు ఇలా అన్నాడు, ఉత్తర కుమార, ఇక నీ బెంగ తీరింది కదా, మీ చెల్లెలు అంతఃపుర స్త్రీలు ఈ తలపాగా మీద గుడ్డలు పట్టరమ్మన్నారు, ఈ వెనకాతలు వెళ్ళాడేసుకుని గుడ్డలు పట్టరమ్మన్నారు, బొమ్మ పొత్తి కలిగి పాగాలన్నీ కత్తిరించు. ఇదిగో వాళ్ళు తొందరగా లేచిపోతారు, ఎందుకంటే వాడు బాగా తిండి తిరి పుష్టిగా ఉన్నారు, ఈ మత్తు వాళ్ళని ఎక్కువసేపు అట్టే పెట్టదు అని తొందర తొందరగా వెళ్ళు. రారాజు ద్రోణ తన్నయుండును చుట్టిన తల్ల చుట్లు నల్లనియవి. ఈ కిరీటం పెట్టుకునే ముందు ఈ కిరీటం పడిపోకుండా ఉండడానికి ఇలా చుడతారండి చక్కగా తలపాగాలాగా. ఆ గుడ్డల్నే తలపాగా చుట్లు అంటారు, పైన కిరీటం పెడతారన్నమాట. రారాజు, అశ్వత్థామ వీళ్ళు నల్లని గొడ్డలు చుడతారు, మంచి చక్కని నల్లని పట్టు వస్త్రం, విలువైన వస్త్రం చుడతారు. సూతపుత్ర శిరోంబరంబు పచ్చనియది, కర్ణుడి యొక్క ఆ తలకి చుట్టుకునే గొడ్డ పసుపు పచ్చది. కుంభభవ కృపాచార్య ఉష్ణీషములు వెల్లలు, మన ద్రోణుడు కృపాచార్యుడు కట్టుకున్న గొడ్డలు తెల్లగా ఉంటాయి. ఎంత తెమ్ము నువ్వు, ఇంతవరకైతే కొంప తీసి దేవనదీసూనుడి అస్త్రమునకు మారెరుగుగాన అతడు తెలిసియుండు అతని దశపోకుమని. మా తాతగారికి ఒక్కడికే దీనికి విరుగుడు తెలుసు, ఆయన ముందే ఆ మంత్రం చదువుకుంటాడు, ఇది ఆయనకి ఏం చేయదు. ఆయన ఇందాక తలుచుకుంటే విరుగుడు వేయగలడు, కానీ కావాలనే వేయలే. ఆయన దగ్గరికి వెళ్ళేవా డొక్క చీరేస్తాడు అనగా అలాగేనని ఈయన రథం ఆపి మెల్లిగా వెళ్ళాడు. వెళ్ళేసరికి గవుక్కును ఏం చేసేట భీష్ముడు లేచి రయ్యను వెళ్ళి అర్జునుడి మీద బాణం వేసేట, ఆ బాణాలు ఆపి తాతగారు మీరు కాసేపు ఊరుకోండి అని మళ్ళీ ఓ బాణం వేసుకుంటే ఆయన పడగొట్టేశాడు. ఈ విధంగా చేసిన తర్వాత మనవాడు చకచకా వెళ్ళి అందరి యొక్క తలపాగాలు పీకి పారేశాడు, కత్తిరించాడు. కత్తిరించిన తర్వాత మళ్ళీ రథం పుచ్చుకునేసరికి అర్జునుడు ఆ సమయంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. మత్తు తగ్గిన గౌరవ సింహాలు మెల్లిగా లేస్తున్నారు. దుర్యోధనుడు లేచి ఏది నా కథ ఏది నా బాణం అనేసరికి పకపక నవ్వేవాడు భీష్ముడు. కుమార, నువ్వు బాలుడివి, కార్యక్రమం గురించి తెలియదు, ఇంత ఎరుంగవు, ఇంత జరిగిన జరగవునవి ఎరగవు, ఇంత పూర్వం ఏం జరిగిందో చెబుతున్నా విను. సైన్యములెంత పడిన తలల చీరలెరుగక మోహాక్రాంతం గులయ్యే పని తెగు కౌంతేయుడు సొరడుగాని క్రౌర్యం పునకు. దుర్యోధన, ఇంతవరకు మన సైన్యాలు ఒంటి మీద కట్టిన గొడ్డెలా ఉందో తెలుసుకోకుండా పడున్నాయి మూర్ఛలో, నీకు ఆ విషయం కొంచెం కూడా తెలియదు. అర్జునుడు గనక తలుచుకుంటే వాడు మీ అందరినీ నిద్దట్లో ఉండగా నరికి పారేస్తే పని పూర్తయ్యేది వాడికి. పని తెగు అన్నాడు సుస్పష్టంగా, పని పూర్తయ్యేది. భవిష్యత్తులో ఇంకా రాజ్యం గురించి ఆలోచించక్కర్లా, అతడు దయాస్వరూపుడు, క్రౌర్యానికి వెళ్ళలా. అతనే గనక క్రూరత్వంలోకి అధర్మానికి వెళ్ళుంటే కౌరవుల యొక్క పగ తీరేది, పాండవుల పగ తీరేది, వాళ్ళ రాజ్యం వాళ్ళకు వచ్చేది. నీ సంగతి తెలుసు, నీకు మెడ ఎర్రగా, నీ మెడల వాలిపోయింది, చేతి కైదు వడ ఆయుధం కిందకి దారిపోయింది. నిను నీవెరుగా కొన్న పంగి గనయు కవ్వడి ఊరకుండునటే చెప్పెడు కొలనియే వాని కరుణ పెంపు కుమారా. నీ ఒళ్ళు, నీ శరీరం నీకు తెలియకుండా పడి ఉన్న స్థితిలో అర్జునుడు చంపకుండా ఊరుకున్నాడు, గాని అతని కరుణ ఎవడు పొగడగలడు? మహాదయాస్వరూపుడు అతడు, వీరుడు, ధైర్యంగా యుద్ధం చేస్తాడు తప్ప పడిపోయిన వాడిని చంపడు. అతడు మన మీదకి రాకుండా మనం పారిపోదాం, ఇంకా మీదకెడితే భయంకరమైన పాశుపతం వంటి అస్త్రంతో బూడిద చేస్తాడు వాడు. వెళ్ళు. మోహన బాణ పాతమున ముందల చేలలెరుంగకున్న ఈ బాహుబలంబుతో కడగి పార్థుని తాకెడు బుద్ధి క్రమ్మరన్ సాహస వృత్తి చేసి అవిచారత పోయితిమేని వాడు పూర్ణాహుతి చేయడే మనల అందరనొక్కట మార్గనాగ్రికి. సమ్మోహనాస్త్ర ప్రభావంతో తలపాగాలు ఊడిపోవడమే తెలియదు. కిరీటం ఎత్తి చూసుకో అనగా చూసుకున్నట్టు ఏది గొడ్డ, ఈ గొడ్డ పోవడమే తెలియదు నువ్వు. ఇంతోటి నీ భుజబలంతో అర్జునుడిని ఎదిరిద్దామనే తెలివి తక్కువ ఆలోచనతో ముందుకెడితే, తొందరపడితే అతడు మనందరినీ పూర్ణాహుతి చేస్తాడు, యజ్ఞం అయ్యాక పూర్ణాహుతి వేస్తారు, అలా మనల్ని అందరినీ ద్రవ్యం కింద తన బాణాగ్రితో బూడిద చేస్తాడు. జాగ్రత్త, మన దేశానికి పోదాం, వాళ్ళ సొమ్ములు వాడు పట్టుకుపోతారు. పనికి మారినటువంటి పౌరుషం పనికిరాదు, ఎవరే పని చేయాలో చేయాలి. ఉపన్యాసం పద్మాగర్ గారే చెప్పాలి, అరిచి నామం చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఆయన ఉపన్యాసం చెప్పినా నేను నామం చెప్పినా బాగుండవు. ఏం చేసేది వాడే చేయాలి, కాకి కాకే కోకిలి కోకిలే, పాడేవాళ్ళు పాడాలి, ఆడేవాళ్ళు ఆడాలి, మాట్లాడేవాళ్ళు మాట్లాడాలి, నామం చెప్పేవాళ్ళు నాటం చెప్పాలి, అలా ఎవరి పని వాడు చేయాలి. మన దేశానికి ప్రస్తుతం పోదాం అనగా అర్జునుడి యొక్క మాటలు విని వెనక్కి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతున్న వెనక వాళ్ళు వెనకాతలకు వచ్చి ఏ పోకండా చీరామడ నాలుగు బాణాలు కొట్టాడు ఆయన. ఈ విధంగా ఉద్రేకించి చితక్కొడుతూ వెనక్కు కొంత దూరం వచ్చాడు. అలా తరిమి 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 అక్కడితో తృప్తి పడక వాళ్ళ జెండాలన్నీ పడగొట్టేశాట. భీష్ముడిది, దుర్యోధనుడిది, కర్ణుడిది, శకునిది, అందరి జెండాలు పడగొట్టి పారేశాడు. ఆ జెండాలు పడిపోయేసరికి వాడు పడిపోయినట్టే అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత అందరూ వింటూ ఉండగా వెళ్ళొస్తా అని పెద్ద కంఠంతో చెప్పాడు. అర్జునుడికి కూడా మంచి మన సుబ్బారావు గారి కంఠం ఉన్నది ఆ సమయంలో, అద్భుతమైన మంచి కంఠంతో ఆయనకు వైగక్కర్లా, వెళ్ళొస్తా అన్నాడు ఆయన. ఇంత అరిచినా నా మాట మీకు వినపడదు, అది నా గొంతు. ఈ విధంగా చెప్పి అక్కడితో కావాలా పదునైన బాణాలతో దుర్యోధనుడి కిరీటంలో మడులు దుల్చేసేట, గుడ్డల్ల చేసి పారేశాడు పాపం. ఆ కాయలు శాశ్వతంగా కిరీటం కలిగి ఉండిపోయాయి పాపం. ఆ తర్వాత మరికొంతమంది వీరుల్ని చితకొట్టి మళ్ళీ వెనక్గా ఏం చేసేట, కర్ణుడి కవచం మీద రెండు దెబ్బలు కొట్టి కర్ణుడి చుట్టూ మీద రెండు వెంట్రుకలు కూడా రాల్చి, అమ్మాయా ఇంకా వెళ్ళొస్తానండి, మళ్ళీ నాలుగు బాణాలు వెనక్కి తిరిగి వేస్తూ బాబోయ్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉంటే వెనక్కి వస్తుంటే ఈ పారిపోవడం చేతగాని వాళ్ళు, కాలు దెబ్బలు తగిలిన వాళ్ళు వేగంగా పాదయాత్ర కానీ బయలుదేరిన మధ్యలో కొంత రోజు కానీ అడవలేక బాబు అని చతికిల పడే లాంటి చతికిల పడే జనాలు ఉన్నారు అక్కడ. ఆ చతికిల పడిన జనాలు అర్జునుడు వెనక్కి వస్తున్నప్పుడు భయం వేసి చంపుతాడేమో అని బాబు అయి దానం అన్నారట. ప్రాణదానంబు వేడిన పార్థుడు అభయహస్తమిచ్చుచు దయ్య పెను పార పలుకు, పరమదయా స్వరూపుడు కాబట్టి వాళ్ళందరినీ చూచి మీరేం భయపడకండి, మీ మీతో నాకేమిట్రా, ఇంటికి వెళ్ళండి హాయిగా మీ పెళ్ళాం బిడ్డలతో కలిసి సుఖంగా ఉండండి అని అభయం హస్తం ఇస్తూ ఉంటే వాళ్ళు అన్నారట, ఇంత దయాస్వరూపుడు కాబట్టి ఈయనకి సంపదలు ఇస్తున్నాడు భగవంతుడు, నిజంగా ఇంకోటి ఎవడన్నా వెనకాతలు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు వదులుతాడా అని అందరూ అన్నారట. కౌరవ సైన్యాన్ని గెలిచావు, నీకు శుభం కలుగ్గా కానీ నమస్కరిస్తూ స్తుతిస్తూ దీవిస్తూ పోతున్నారట. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు ఉత్తరుణ్ణి, నువ్వు వెళ్ళగానే మీ నాన్న దగ్గరికి వెళ్ళి కౌరవ సైన్యాన్ని నేనే గెలిచానని అవును మళ్లించానని చెప్పు, విరాటరాజు గారి దగ్గర నేను కనపడానని చెప్పకు, మేము ఎలా కనపడాలో మళ్ళీ ఆలోచించి చెబుతాం అనగా, ఇదేమయ్యా ఎవడన్నా నమ్ముతాడా, మెడ మీద తలన్నవాడు ఒక్కడైనా ఉత్తరుడు ఇంత పనిచేసాడంటే నమ్ముతారా, నువ్వు చేసిన ఈ మహత్కార్యక్రమం నేను చేశానని మా చెబితే మా నాన్నే నమ్మడు, పురజనులు నమ్ముతారా, నిన్ను గురించి తలపకుండా మభ్యపెట్టను నన్ను క్షమించనరట. అలాగా అలా కాదు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పకూడదనగా, సరే తో పని చేస్తాను అర్జున, నీవెప్పుడు కావాలనుకుంటే అప్పుడే రాజుకు తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఈ లోపు ఏమంటానంటే ఒక దివ్య పురుషుడు రక్షించాడంట, అంతేగాని నేను చేశానని చెప్పకూడదు, అది న్యాయం కాదు, ఎవడి పని వాడిది, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటాను నేను స్వతంత్రుణ్ణి కాను అనే మాట విని సరే కాని అని మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. గాంధీవం కూడా మిగతా ఆయుధాలతో పాటు కట్టేయి అన్నాడు, కట్టేశాడు ఆయన. కపిధ్వజానికి దండం పెట్టాడు, ఠేమను మాయమైపోయింది, అది రయ్యను మాయమైపోయింది. ఆ శక్తి ఏమనుకుంటే ఉష్షంటి ఇల్లు వచ్చేసింది నాకు కేసరి టాకేసులో. దేవదత్తం అనే శంఖానికి దండం పెట్టాడు, అది మాయమైపోయింది. కిరీటం ఇవన్నీ కూడా వాటంతటే అదృశ్యం అయిపోయాయి. అయితే ఎందుకు ఆ శక్తి ఇవ్వలేదంటే, దేవుడు నా తదనంతరం ఆ ఇల్లు ఉండాలి తర్వాత వాళ్ళకి, అందుకే నా శక్తి నాకు ఇవ్వాల, మీకు ఇచ్చాడు అవకాశం. వే నాయన మహిమ కాదు, పాపం ఈ భక్తులు ఏమైపోతారు, సేవ చేసి సాయం చేసి ఆర్థికంగా తోడ్పడే అవకాశం పాపం కాస్త ఏలూరు వాళ్ళకి ఇయ్యని నాకు దేవుడు ఆ శక్తి తీశాడు, మీ మీద అంత ప్రేమ ఆయనకి దేవుడికి. ఆ తర్వాత రథం మీద మళ్ళీ సింహ పతాకం కట్టేట, ఉత్తరుడు ఆయుధాలు తీసుకుని రథికుడిగా అందులో ఎక్కి కూర్చున్నాడు. ఈయన మళ్ళీ ఉష్ అన్నాడు, మొత్తం దివ్య రూపం పోయి మళ్ళీ పేడు రూపం వచ్చేసింది. కుషు కుషు అని వడుక్కుంటూ ఆ రథం ఎక్కి బయలుదేరుతూ ఉంటే పాండురాజు గారు పైన చూశాడని చెప్పుకున్నాం మనం మొదట్లోనే, ఆయన ఇంద్రుడు దేవతలు అందరూ తెగ పొగుడుకుంటూ అర్జునుడి మీద పుష్పవర్షం కురిపిస్తున్నారు. ఈలోపక్కడ అర్జునుడు ఉత్తరుడితోటి, నీ విజయం పట్టణంలో చాటించడానికి గోపాలుని పంపించగా ఈ గోపాలకులు వెళ్ళిపోయారు. వాళ్ళంతా మహావేగంగా విరాట్ రాజు గారి దగ్గర మీ అబ్బాయికి విజయం వచ్చిందని చెప్పడానికి బయలుదేరారు. ఆ లోపు విరాట్ రాజు యుద్ధ విజయంతో గర్వించిన సైన్యంతో తన పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందనే తెలియదు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభవస్తు లోకా సమస్త సుఖినో భవంతు.